गुरुर्देवो महेश्वरः
దేశాలకి మధ్య ఉన్నటువంటి తేడా. కుండలి జాగరణ గురించి విశేషాలు ఏమైనా కావాలి అనుకుంటే, ఏదైనా తెలియాలి అనుకుంటే భారతదేశంలోనే చూడాలి. కుండలి జాగరణ యొక్క పరాకాష్ఠే వేదాలు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంతవరకు మనం చేసినది ఆధ్యాత్మిక పేరుతో చలామణి అవుతున్నది కేవలము హస్క్ లాంటిది, ధాన్యం మీద ఉండేటువంటి పుట్టు లాంటిది, దాని తీసి మనం పట్టపడిస్తూ ఉంటాం. అసలైనది, అసలైన విద్య, దాన్ని శ్రీ విద్య అని కూడా అంటూ ఉంటాం మనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విద్య. ఇది మానవ జాతిని మిగతా జంతు సముదాయంతో వేరు చేస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ మ్యాన్, మనిషి కూడా ఒక జంతువే. ప్రస్తుతం మన జీవితం జంతువుల స్థాయిలోనే ఉంది. ఒక ఆధ్యాత్మిక స్థాయిలో మనం ఎవరు జీవించడం లేదు. ఆధ్యాత్మిక స్థాయిలో జీవించినటువంటి వ్యక్తుల పేర్లే అధిక ప్రచారంగా ఉండి మనకి గౌరవనీయంగా ఉంటున్నాయి. ఓ ప్లాటో, ఓ అరిస్టాటిల్, ఓ సాక్రటీస్, ఓ జ్ఞానేశ్వర్, ఓ మీరాబాయి, ఓ సత్తుబాయి, ఓ తుకారాణి, ఓ క్రైస్ట్, ఓ మహమ్మద్, ఓ బుద్ధుడు, ఇవంతా కూడా కుండలిని జాగృతం అయినటువంటి వ్యక్తులు. మిగతా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత రాజ్యాధినేతలైనా, వాళ్ళు ఏ స్థాయిలో భౌతిక నిరతులు జీవించి ఉన్నప్పటికీ కూడా వాల్యూలెస్. మన మానవ జాతి దృష్టిలో మనం గుర్తుంచుకోవటం అనేది వాళ్ళు, మనం వీళ్ళనే గుర్తుంచుకుంటున్నాం. మిగతా వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, గుర్తులేదు. అక్కడికి రైదాస్ పేరు వినుంటారు మీరు, రాజస్థాన్లో. మీరాబాయికి గురువు ఆయన చెప్పులు కుట్టేవాడు. మీరాబాయి యువరాణి, ఆ దేశానికి ఆ రాజ్యానికి రాజు యొక్క భార్య. ఆవిడికి చెప్పులు కుట్టేవాడు గురువు. అతను ఎలాంటి వాడు, చెప్పులు కుట్టుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. కాశీ యాత్రకు బయలుదేరాడు. పూర్వకాలంలో రాజస్థాన్ నుంచి బెనారస్కి రావాలని చెప్పి కాశీయాత్రకు రావాలని ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంతా వాడు అప్పచెప్పేసి బయలుదేరేవాడు. తిరిగి వస్తే తిరిగి రావడం, తిరిగి రాకపోతే అంతే కదా. అందుకని సంతర్పణ. తిరిగి వస్తే అది పెద్ద ఆనందదాయకమైనటువంటి సంఘటన అనమాట. కాశీకి వెళ్ళిన వాడు తిరిగి రాడు, కాశీకి వెళ్ళినా కాశీకి వెళ్ళినా ఒకటే అనేవారు. అలాంటి రోజుల్లో మహాభక్తుడు రైతాస్ చెప్పుకుంటూ ఉండేవారు, కొంతమంది కాశీయాత్రకు బయలుదేరి నువ్వు కూడా వస్తావా అని. కాశీయాత్రకు బయలుదేరాలి అంటే చాలా ప్రిపరేషన్స్ కావాలి కదా, 5-6 నెలలు ముందు నుంచి ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాడు. తను కూడా వస్తాను అన్నారు. చివరి రోజు ఇంకా రేపు బయలుదేరాలి రానన్నారు రైతాస్. కారణం ఏంటి అంటే తను ఎంతమంది చెప్పుల జత కుట్టాలి అని ఆర్డర్స్ తీసుకుని ఉన్నాడో అది పూర్తి చేయలేకపోయాడు. ఆ టైంకి చీకొచ్చు కదా, అందులో రైతాస్ లాంటి వాడు పెర్మిషన్ అడిగితే అప్పటికే అతను చాలా గొప్ప మంత్రుడు, మీరాబాయికి గురువు అని తెలుసు అందరికీ. అక్బర్ కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయాడని, ఇంచేత చెప్పుల చేత కుట్టి జీవించాలనేటువంటి పరిస్థితి అతనికి లేదు. లేదా నేను ఇలా కాశీయాత్ర చేస్తున్నాను, నేను తిరిగి వచ్చాక మీ చెప్పుల చేత కుట్టిస్తాను అంటే ఒప్పుకుని ఉండేవాళ్ళు అనుకుంటున్నాను నేను. నాకు తెలియదు అప్పుడు ఏం జరిగిందో, కానీ వెళ్ళలేదు. సరే అందులో మేము చాలా గొప్ప వాళ్ళం, నేను రావటం లేదు కాశీయాత్రకి, అయితే కానీ చాలా అహంకారంగా ఫీల్ అయింది. అయితే మేము వెళ్తాం, ఏం చేయాలి అంటే నేను ఒక నాణ్యం ఇస్తున్నాను. ఆ రోజుల్లో చలామణి పిలుచున్న నాణ్యం ఎప్పుడు కుట్టేవాడు, ఎంత నాణ్యం ఇస్తాడు, నాణ్యం ఇచ్చి అందులో ఇచ్చేయండి. వెళ్ళారు, అందరూ స్నానం చేశారు, బయటకు వచ్చేసారు. ఇంకా వెనక్కి తిరిగి వచ్చిస్తూ ఉంటే అన్ని మనం సరిగ్గా చూసుకున్నావా లేదా అంటే రైతాస్ ఇచ్చినటువంటి నాణ్యం వాళ్ళకి గుర్తొచ్చింది. వెళ్ళేవాళ్ళు దగ్గర వచ్చిస్తున్నారు, కొంచెం దూరం వచ్చిస్తే బద్దకం వేసేవాళ్ళు. అట్లే నుంచి విశ్లేషారు గంగలోకి ఆ నాణ్యాన్ని. ఒక బంగారం చేయవచ్చి సర్వాలంకృతమైనటువంటి అన్ని రకాల రథమాణిక్యాలంకృతమైనటువంటి చేయవచ్చి దాన్ని స్వీకరించి అందరూ చూశారు. ఘాట్లో ఉన్నవాళ్ళందరూ ఏంటంటే ఇది అక్కడ నుంచి సరే దానికి మనకి అనవసరాలు. కానీ ఇది ఇది కుండలిని జాగృతమైనటువంటి వ్యక్తులు భగవంతుడికి ఏదైనా ఇస్తే అది మాత్రమే స్వీకరించబడుతుంది. మనం పెట్టేటటువంటి ప్రసాదాలు భగవంతుడు స్వీకరించడు, భగవంతుడికి అనవసరం మనం పెట్టేటటువంటి ప్రసాదాలు. పెట్టామో అనుకుని మనం విలవేయగలమే తప్ప భగవంతుడికి అక్కర్లే. అది భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. భగవంతుడు మనం ఇచ్చేటటువంటి ప్రసాదాలు స్వీకరిస్తున్నాడా లేదా, అది తను స్వీకరించాడు అని తెలియజేయడానికి కావలసిన మెథడ్స్ ఉన్నాయి భగవంతుడికి తెలియజేయడానికి. మనం ఊహించక్కర్లేదు, కావలసిన నిదర్శనాన్ని చూపిస్తాడన్న. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, కుండలిని శక్తి అంటే ఏమిటో అర్థం చేసుకోండి. దాని మీద సమ్యక్ అవగాహన లేకపోతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సాధనలు మళ్ళా మామూలు సాధనలు అయిపోతాయి. పెన్ను అదే, ఇంకా అదే, కాగితం అదే, దాని మీద చిన్నపిల్లలకి చీత రాస్తారు కానీ ఓ మహాపండితుడు పద్యాలు రాసిస్తాడు, ప్రపంచానికి మరుపు రాని సందేశం ఆ కాగితం పిల్లలతో ఇస్తాడు. సాధన ఇవే, ఒకటో క్లాసులో ఆధ్యాత్మిక యొక్క మొదటి మెట్టులో కూడా చేసే సాధన ఇవే, చివరి మెట్టులో కూడా చేసేటటువంటి సాధనలు ఇవే. మారేది ఏంటి అంటే దాని వెనకాల ఉన్నటువంటి భావనలు. కర్మకాండ ఏమీ మారదు, కర్మకాండ మార్చాల్సిన పనులే. అందరూ కర్మకాండం చేస్తూనే ఉన్నారు, ఎవరు చేయలేదు. రామకృష్ణ పరమహంస దగ్గరికి కుండలిని శక్తి ఎలా ఉంటుందో గుర్తించడానికి సంఘటన చెప్తున్నాను నేను, అది అర్థం చేసుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఆయన కాళికాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అందరికీ తెలిసిన విషయమే, ఆయన పిలిస్తే పలుకుతుందని. ఆ రోజులలో కాశీలోంచి చిన్న రామ విగ్రహాన్ని పూజ చేసేటటువంటి ఒక భక్తుడు వచ్చాడు. అతనికి పేరుకది విగ్రహమే, కానీ అతనికి ఆ విగ్రహం కాదు, అది రామ్ లాలా. లాలా అంటే చిన్నపిల్లలను పిలుస్తాం ముందుగా మనం చెప్పేది రామ్ లాలా అని పేరు పెట్టుకున్నాడు అతను. అంటే ఆ విగ్రహానికి ఆయన పూజ చేస్తుంటే ఆయనకి విగ్రహం కాదు కనిపించేది, అక్కడ చిన్న కృష్ణుడు కనిపించినట్టే సూర్యదాస్ కి ఆయనకి చిన్న రాముడు కనిపిస్తూ ఉండేవాడు. ఆడుకుంటూ ఉండేవాడు దక్షిణేశ్వరం అంతా తిరిగి, ఈయన ముక్కు తిప్పలు పెడుతూ ఉండేవాడు, ఈయన ఆ వెంట పరిగెడుతూ ఉండేవాడు. చూసేవాళ్ళకి ఎలా ఉండేది, ఇదేం పిచ్చిరా, ఎవడు కనిపించేవాడు కదా, వాళ్ళకేం కనిపించేది కాదు. ఈయనకి మాత్రం కుర్రాడు పారిపోతున్నాడు, ఈయన పెట్టి తిండి తింటం లేదు. ఎవరికి కాశీ నుంచి వచ్చినటువంటి ఆ రామభక్తుడికి చాలా గర్వంగా కూడా ఉండేది ఆయనకి. వాళ్ళు ఎల్లరూ చూస్తుంటే మా పిల్లవాడు ఇంతల్లా తీసాడు, ఇవాళ టీఫిన్ గడ్డ కొట్టేశాడు, ఇవాళ టీవీ పరిగెత్తాడు, మనం ఎలా చెప్పుకుంటాం మన పిల్లవాళ్ళ గురించి ఆయన కూడా చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా ఇవాళ ఈ చెట్టు తీశాడు, ఆ చెట్టు తీశాడు, అది చేశాడు, ఇలా ముట్టుకు పంపించాడు అని పొద్దున్న ఎప్పుడో ఆయన పూజ మొదలెట్టేవాడు. ఆ రామదాల పూజ, చిన్న రాముడి యొక్క పూజ. ఇప్పుడు సాయంత్రం 4-5 ఈ అల్లరే అవుతాయి కదా, ఈ అల్లరి ఆగాలి కదా, ఏదో పరిగెత్తడం అంతా అయ్యాక ఏదో పడుకోబెట్టేవాడు. దక్షిణేశ్వరం వచ్చాడు ఆ విగ్రహాన్ని తీసుకుని, ఇంక ఇతని దగ్గర కూర్చోడే ఆ రామలాల పోయి రామకృష్ణ పరమహంస ఒళ్ళోనూ రామకృష్ణ పరమహంస కూర్చున్నాడు. ఈయనకి ఒళ్ళు పండేది, రేపు నానబెట్టి నేను పూజిస్తే నువ్వు నా దగ్గర కూర్చోకుండా పోయి ఆయన దగ్గర కూర్చుంటావు ఇంకే. సరే రోజు ఇద్దరే ఇంకా రామకృష్ణ పరమహంసకి ఆయనకి, రామకృష్ణ పరమహంస ఏమో ఆ రామలాలకి, రామకృష్ణ పరమహంస కనిపించాడు. చెప్పేవాడు చిన్న రాముడి కూడా నాయన వాడు గొడవ పెడుతున్నాడు, కొన్ని తినేసిరా అది ఇక్కడే ఉంటా. చివరికి ఆయన గుండె మండి, నేను పోతున్నాను అంతే అన్నాడు. కాశీ నుంచి వచ్చినటువంటి రాముడు, నేను రానండి, వెళ్ళలేదు రామకృష్ణ పరమహంస వెళ్ళిపోయాడు. అందరి శక్తి దేవతల్ని కూడా మిమ్మల్నితో ఆకర్షించుకునేటటువంటి శక్తి, అతను అన్ని రోజులు పూజలు చేసి ఆ రామ సాన్నిధ్యాన్ని నిరంతరం అనుభవిస్తున్నవాడు కూడా అతనికి ఇప్పుడు మీ శక్తి ఉందా అని లేకపోయాడు. అది అర్థం చేసుకోండి, దేవతా పూజలకి వాళ్ళ భక్తుల చరిత్ర నేను చదవమన్నది, ఆ 12 ఉంది ఎందుకోసం చదవమన్నది, మీకు ఎంతో జ్ఞానం అందులో ఈ యాంగిల్లో చూస్తే తెలుస్తుంది. మన లాజిక్ మనం ఎక్కడ వెళ్తున్నాం, అంచనా మన ప్రసాదాలు స్వీకరించేటటువంటి స్థాయికి. మనం ఎప్పుడు ప్రసాదం పెడితే అప్పుడు తినాలి భగవంతుడు. సూఫీజం పేరు మీద ఉంటారు మీరు, మన అద్వైత సిద్ధాంతం ఎలాగో ముస్లిం కంట్రీలో ఎలాగో మన భక్తి మన దేవాలయాలు ఇప్పుడు నేను చెప్తున్న పుణ్యమీ శక్తికి ఎంత తేడా ఉంది, అలాగే ముస్లిం కంట్రీలో వాళ్ళు చేస్తున్న ప్రస్తుత పూజలకి సూఫీజం చేసే పూజలకి కూడా అంత తేడా ఉంది. ఆ సూఫీజంలో ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటంటే భగవంతుడు తప్ప ఇంకెవరు లేదు అన్నల్హక్కని పేరు దాన్ని అలా అంటావా అని చెప్పి ఔరంగజేబే అనుకుంటా. ఔరంగజేబ్ కాలంలో జరిగింది అనుకుంటా ఈ సూఫీ వాళ్ళని తీసుకొచ్చారు. సూఫీ అంటే ముస్లింలో మనం అద్వైత సిద్ధాంతం సిస్తాం ప్రయత్నం అని చెప్పి అది లేదు, అది మాత్రం మత ద్వేషాలే ఇంకా ఇంకా అందులో అర్థం ఏం లేదు. సూఫీజం అంటే మన అద్వైతమే, దానికి సూఫీజం అని పేరు పెట్టారు వాళ్ళు. మెహర్బాబా అందులో స్పెషలైజ్ చేశాడు ఆ సూఫీజంలో. ఇంచేత అన్నల హక్ అని ఆలోచిస్తూ ఉండాడు. అన్నల హక్ అంటే ఆత్మ తప్ప ఇంకెవరు లేరు, తప్ప నేనే భగవంతుడిని. మరి ఆ కల్స్ లో నేనే భగవంతుడిని అంటే అట ఒక్కొక్కరుగా ఒకడే భగవంతుడు, ఆ భగవంతుడి గురించి చెప్పేవాడు ఒకడే ప్రాఫిట్, ఇంకా మిగతా వాడు చెప్పడానికి వెళ్ళలేదు, చెప్తే తల తీసేస్తాం. ఇంచేత అన్నల హక్ అన్నల హక్ అని తను ఆలోచిస్తూ ఉంటే ఓ చేయి తీశారు, అయినా అన్నల హక్కే. రెండో చేయి తీశారు, అయినా అన్నదక్కే. రెండు కాళ్ళు తీశారు, అయినా అన్నదక్కే. చచ్చిపోయి పొడి చేశారు, అయినా అన్న కంటూనే ఉంది ఆ సూర్యుడు. అంటే ఈ కుందల్ని జాగరణలో మీకు నేను చెప్పిన ఈ ఉదాహరణ వల్ల ఏమర్థం అవుతుంది, 3 కండిషన్స్ చెప్తాను. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత, ఈ 3 మీ సొత్తు అవ్వాలి. కానీ ఒక రోజులో అవ్వవు. వెయిట్ లిఫ్టింగ్ అవ్వాలి అంటే మొన్న పుస్తకం ఇచ్చాడు ఆయన, ఒక వెయిట్ లిఫ్టింగ్ 1952 ఆయన ఇండియా తరఫు నుంచి గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఎంత కష్టపడితే గోల్డ్ మెడల్ సంపాదించి ఉంటాడు ఆయన. నేను గోల్డ్ మెడల్ వెయిట్ లిఫ్టింగ్ లో సంపాదించాలి ఇంటర్నేషనల్ లెవెల్ అంటే వస్తున్నాను. 1 రోజు 2 రోజుల్లో 2 ఆసనాలు వేసేసి 2 ప్రాణాయామాలు చేసేసి నాకు కూడా గోల్డ్ మెడల్ వచ్చాయని అయితే రాదు కదా. ఇంతగా ఆ స్థాయికి ఎదగాలి మనం చేసేటటువంటి సాధనలు. మన సర్వజ్ఞత్వం వైపు తీసుకెళ్తున్నాయా, కొన్ని సర్వవ్యాపకత్వం వైపు తీసుకెళ్తున్నాయా, సర్వసమర్థత వైపు తీసుకెళ్తున్నాయా. నేను పూజ చేస్తున్నాను కనుక కొన్ని వస్తువులు మర్చిపోయాను, కొన్ని పనులు చేయటం మర్చిపోయాను, చూడలేదు. మిగతా వాళ్ళు కూడా గుర్తు చేసుకుని చెప్పాలి. దాని మాషయ దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది, ఉండలేదు. గురువులకి ఏముందది సరే అన్నారు. ఒక కండిషన్, నువ్వు కురటి గదిలో దీపం వెలుగుతూ ఉండాలి. ఆ రోజు రాత్రి చైన్ బర్త్ అయిపోయిన తర్వాత దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా జ్యోతి వెలుగుతూ ఉండాలి అన్నాడు. అదే ఉంది, తప్పనిసరిగా చేస్తాం. కాలక్రమంలో ఒక అడబిల ఉంటుంది, ఆమెకి దారి మహాశయ చెప్పినట్టే జ్యోతి వెలిగించింది. 1 గంట 2 గంటలు అయింది, ఆవిడికి నిద్ర వచ్చేసింది. కాపలా ఉండటానికి, ఆ శిశువుని చూసుకోవడానికి, ఆ దీపాలను చూసుకోవడానికి చెప్పినటువంటి ఆమెకి కూడా నిద్ర వచ్చేసింది. సడన్ గా తలుపులు తెచ్చుకున్నాయి. దారి మహర్షి వచ్చి దీపం ఆడుతుంది దాకా సరిచేదే అర్థం చేసుకున్నప్పుడు గురువు సరిచేయు వారిని ఇస్తాడు. నిద్రపోతున్నారు వీళ్ళు, తలుపు తెచ్చుకు వచ్చాడు, వచ్చినాడు దీపం వెలిగించొచ్చుగా, అంత కష్టపడి వచ్చినాడు వెలిగించాడు, వీళ్ళకి చెప్పాడు. తప్పుకు లేచాడు, కొడకపోతున్నటువంటి ఆ దీపాన్ని మళ్ళా వెలిగించాడు. అంటే అంతగా బాధ్యత తీసుకోగలిగినటువంటి గురువు యొక్క శిష్యులు మీ బాధ్యతల్ని ఎంతగా నిర్వర్తించుకోవాలి. అది నిర్వర్తించుకోకపోతే కొండల్ని జాగడం జరగదు. మీరు ఎంత గొప్పగా అయినా ఫిలాసఫీ చెప్పండి, ఏమైనా చెప్పండి, అందుకే ఈ 3 ఉదాహరణలు కావాలని నేను చెప్పాను. నేను రైతాస్ నేను చెప్పడం ఉండడం పూర్తవలేదు కనుక వెళ్ళను. రామ్లాల నువ్వు చాలా భక్తుడే, ప్రత్యక్షం చేసుకున్నావు రాముణ్ణి, అయినా నీ దగ్గర ఉండండి. ఎవరి దగ్గర పోయినట్టు రాముడు అంటే ఎవడో కూడా పట్టించుకున్నటువంటి కాళికాదేవి భక్తుడు అయినటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఉంటాను అన్నాడు. ఎలాంటి రామకృష్ణ పరమహంస? ఆయనకు ఒక ముగ్గురు కావాల్సి వచ్చింది, ప్రజానికంటే తీసుకొచ్చాడు. మట్టి ముగ్గురు ఏదో దేవుడు ఇంకో అవసరం వచ్చింది, సరే తీసుకొచ్చాక నీళ్ళ బొస్తు చిల్లుంది కాదు. కొంటున్నప్పుడు చూసుకో అక్కర్లేదా, భక్తుడు కనుక నువ్వు ఏది ఇచ్చిస్తే తీసుకొచ్చేది లేదా, దాంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదా. బాధ్యత 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 అది నిర్వర్తించలేని వ్యక్తులు కుండల్ని జాగ్రత్త సాధనకి పనికిరాదు. ఇది రిపీటెడ్ గా మీరు స్ట్రెస్ చేసుకోండి. మరి బాధ్యత నిర్వర్తిస్తున్నాం కనుక మాకు ఈ సాధన చేయడానికి టైం దొరకటం లేదే. మీరు బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా టైం దొరుకుతుంది. టైం దొరకటం లేదు అంటే మనం బాధ్యతలో ఎక్కడో లోటు చేశాము కదా. ఇది బ్యాక్గ్రౌండ్ లో మనసులో ఉంచుకుని మన గోల్, మన లక్ష్యం, మనం అందరం సర్వజ్ఞులు అవ్వాలి. ఇంతమంది భక్తుల చరిత్ర ఇప్పుడు చెప్పుకు వచ్చాను కదా. వేరువేరు దేశకాలలో పుట్టిన వాళ్ళు వీళ్ళు, వేరువేరు మతానికి సంబంధించిన వాళ్ళు. రాబియా అని ఒక సూఫీ సెయింట్ స్త్రీ, అక్కడే హసన్ అని ఇంకో సూఫీ మాస్టర్ ఉండేవాడు. ఈయన ఊళ్ళో ఉండేవాడు, ఆవిడ అడవిలో ఉండేది. అప్పుడప్పుడు ఈయన ఆవిడ దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉండేవాడు. ఆవిడ చుట్టూ లేని పక్షులు, లేళ్ళు, సింహాలు ఇవన్నీ కూడా చుట్టూ జమూడుతూ ఉండేవి రాబియా అనే ఆవిడ చుట్టూరా. ఈయన వచ్చేసరికి అవి ఎగిరిపోతూ ఉండేవి. ఇదేంటమ్మా మరి నేను సూఫీని, నువ్వు సూఫీవే, అందులో నేను నీకంటే గొప్పవాడిని అందరూ అంటున్నారు, నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు ఊళ్ళో, నీకు ఎవరు శిష్యులు లేదు, నువ్వు అడిగిలో ఉన్నావు, మరి నన్ను చూసి ఈ పక్షులు అవి ఎగిరిపోతున్నాయి, నేనప్పుడు చూస్తానన్నా కదా నీ చుట్టూగా తిరుగుతున్నాయి, ఏమిటి కారణం అని అడిగింది. అంటే నువ్వేం తింటున్నావు అండి, ముస్లిం కంట్రీ వాటిలో మాంసాహారం అది నిషిద్ధం కాదు, అది కారణం అని చెప్పింది. అంటే కుండలిని జాగరణ సాధనకి మీరు వెళ్తున్న కొద్దీ మొట్టమొదట మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆహారంలో మార్పు దానంతటా అది వస్తుంది. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు మార్చేసుకుంటే నటన అవుతుంది. మీరు మార్చుకోకండి, మార్చుకుంటే జరిగే ప్రమాదం ఏం జరుగుతుంది అంటే ఓ ఆశ్రమంలో ఆవులు అవి లేని ఒక ఆశ్రమం, ఆవుల్ని చూడనటువంటి ఒక శిష్యుడు గురువు గారిని ఆవు గురించి అడిగాడు. చెప్పాడు 4 కాళ్ళు ఉంటాయి, కొన్ని ఉంటాయి, చెవులు ఉంటాయి, ఉంటాయి, పొడుగు ఉంటాయి, పాలు ఇస్తుంది, పాలు తెల్లగా ఉంటాయి, ఆ పాలు తాగితే చాలా బలం వస్తుంది. ఆవును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఊళ్ళోకి సాయంత్రం అయింది, మసిగా చీకటి పడుతుంది. మసిగా చీకటి పడుతుంది ఇతను కావు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఒక ఆవు బొమ్మ ఉంది అక్కడ, ఆ ఆవు బొమ్మ ఉంది కనుక ఆవు బొమ్మ ఉంది కనుక ఆ ఆవు బొమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఓహో ఇది ఆవు అని నిర్ధారణ చేసుకున్నాడు. మరి పాలు ఆ పక్క ఇంట్లో అప్పుడు ఏదో పెళ్ళి ఏదో ఉంది కాబోలు, దాన్ని వైట్ వాష్ చేయడానికి సున్నం బకెట్ అక్కడ ఉంది. సున్నం బకెట్ లో కూడా ఎలా ఉంటాయని కలగానే ఉంటాయి. సరే పాలు మా గురువు గారు చెప్పారు కదా చాలా బాగుంటుంది, ఆవు ఉంది ఆవు పాలు ఉందని చెప్పి ఆ సున్నం నీళ్ళు తాగేసాడు. తర్వాత మంటే తిండి పుస్తకాలు చదివి అనుభవం లేకుండా మనం కనుక సాధనలోకి వెళ్తే మంటలవి అంతా నేను రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ రాకపోయేసరికి ఏమనిపిస్తున్నట్టే విషయం చెప్పింది కానీ వాళ్ళు చెప్పింది కానీ తక్కువ ఉంచిన మీరేమీ మార్చక్కర్లే. సహజంగానే మారుతుంది. సహజం కర్మ కౌంటే సదోషముకి నచ్చింది. కేవలము బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం తప్ప మిగతా ఏమీ మీరు చేయక్కర్లేదు. బాధ్యతలు చేసుకుంటూ ఉండండి, చెప్పిన సాధనలు చేసుకుంటూ ఉండండి. జీవితంలో దానంటే అదే సూర్యుడు వస్తూ ఉంటే మెల్లిమెల్లిగా చీకట్లు ఎలా తిరిగిపోతాయో మీ జీవితంలో కూడా ఆ అజ్ఞానాంధకారం తిరిగిపోయి సర్వజ్ఞతను సర్వవ్యాపకత్వము సర్వసమర్థత ఖచ్చితంగా ఉదయిస్తుంది. ఇక్కడ ప్రతి వాళ్ళకి అదే అనుభూతి. రబియా గురించి చెప్పినా, హసన్ గురించి చెప్పినా, అనర్హత గురించి చెప్పినా, మీరాబాయి గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా పేర్లు అయితే మారే కానీ వాళ్ళ జీవితాలలో మనం చెప్పుకునేటటువంటి చమత్కారాలు కానీ వాళ్ళ జీవితాలలో జరిగేటటువంటి సంఘటనలు కానీ ఏం మారుతున్నాయి? ఒట్లు పోసేసింది సక్కుబాయి అత్తగారి. హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఒక రాత్రిలో అవన్నీ తంపడం అసంభవం. జరిగిందిగా అసంభవాన్ని సంభవం చేయటం అనేది ప్రతి భక్తుడి జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది కదా. రామకృష్ణ పరమ సార్ మధురాబాయి, మధురా బాబు అంటే రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో ఏ ఆలయంలో ఉన్నాడో రాణి రాజమండ్రి పంపించింది దానికి ట్రస్టీ రాణి రాజమండ్రి అన్నది. మీ అమ్మ ఏదైనా చేయగలదా అని అడిగేది, ఎందుకు చేయలేదని. ఈ చెట్టు ఉంది కదా, దిగొస్తున్నారు వీటిలో, ఈ చెట్టు ఉంది కదా, తల పూలు పోసే నందువర్ధన చెట్టు కాబోలేదు, తల పూలు పోస్తుంది, ఈ చెట్టుకి ఎర్ర పూలు పూయించగలదా మీ అమ్మ, ఎందుకు పూయించలేదు. ఇఫ్ షీ వాంట్స్, అడగదా. ఇఫ్ షీ వాంట్స్, అమ్మకి అది ఇష్టం ఓకే. ఈరోజు తల పూలు ఎర్రగా మారు, నెక్స్ట్ డే ఎర్ర పూలు. అద్దరిపోయాడు. అసంభవాన్ని సంభవం చేద్దాం, అది భారతదేశం యొక్క క్రైటీరియా. మన జీవితాలు మన ఆధ్యాత్మిక సాధనలు అక్కడికి వెళ్ళాలి. మన జీవితాలు అలా మౌల్డ్ అవుతున్నాయా? ఇది ఒక రోజులో రాదు, అనేక జన్మ సంస్థ జన్మ జన్మాంతరాలలో అర్జునుడికి అనుమానం వచ్చింది. ఈ సాధనల వల్ల నేను ఇటు ఇది పొందలేదు, పూర్తి కాదు చేసుకోలేకపోయినా గుండెని సాధన, అటేమో భౌతిక సుఖాల నుంచి దూరం అయిపోయాను, ఉభయభ్రష్టత్వం వచ్చింది కదా బాస్ బావా కాబోలు బావా అని అడిగి ఉంటాడు. ఖచ్చితంగా ఎప్పటికీ జరగదు. గదామి బుద్ధి సంయోగం, ఆ బుద్ధికి ఆ లింక్, ఆ బుద్ధికి ఆ లింకే ఇవాళ మనం చదవబోతున్నాం. పూర్వజన్మ ఎందుకు మీరే వచ్చి కూర్చున్నారు? విజయవాడలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కూర్చోవచ్చు కదా. ఇక్కడ విషయాలు పూర్వజన్మ సంస్కారాలు అంటే అది అవి వచ్చినప్పుడు దాన్ని పట్టుకుని దానికి మనం కాస్త నీళ్లు ఎరువు అది పోసి పెంచుకుంటే టక్ 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 ఎదుగుతాం. పెంచుకోకపోతే ప్రకృతికి ఎప్పుడు కూడా తొందర లేదు. లేజియెస్ట్ థింగ్ అనమాట ప్రకృతి. పరమ 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 ఎక్కడైనా లేజినెస్ కనిపిస్తుందంటే ప్రకృతిలో కనిపిస్తుంది. అంచేత సరే ఇంకో జన్మలో చూస్తున్నానే అనుకుంటున్నాను. అంచేత అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని ఇక్కడ ఏదో సత్యం ఉంది అని మనకే లోపల అంతరాత్మ చెప్తుందని, పైకి మనకేం అర్థం అవుతుంది అంతా ఒకలాగే ఉంటుంది ఎవరు చెప్పినా. కానీ మీ పూర్వజన్మ సంస్కారాల వల్ల మీరు చేసినటువంటి ఇదివరకు సాధనల వల్ల అది ఠీక్ అవుతుంది దగ్గర. అప్పుడు మళ్ళీ ఒక సాధన మొదలెడతాడు యోగ భ్రష్టుడు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ. మరి ఇప్పుడు ఇంత జన్మను పట్టేటటువంటి సాధన గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ 2.5 సంవత్సరాలు స్పెషల్ పెర్మిషన్, స్పెషల్ పెర్మిషన్ అంతకంటే మన గొప్పదనం అది. అనేక మంది సాధకులు అనేక జన్మల నుంచి ఈ సాధనలు చేసుకుంటూ ఈ దేశకాల పరిస్థితుల్లో ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి పుట్టాం భూమి మీద. మర్చిపోయాను సంసార తాపత్రంలో పడి దానంలో పడి దీని మీద పడి మర్చిపోయాను. మర్చిపోవటం అనేది మనకే కాదు అందరికీ జరుగుతుంది. శ్రీరామ శర్మ ఆచార్య జీవితంలో మనకు తెలుస్తుంది కదా, 16 ఏళ్ళ వరకు ఆయనకి ఏమి తెలియదు, మామూలుగానే జీవించాడు. అందరు పిల్లలు ఎలా ఆడుకుంటూ పాడుతూ బతికారు, నేను అలా ఆడుకుంటూ పాడుకుంటూ బతికాను అంటాడు హనుమంతుడు. విషముఖ పర్వతం మీద జీవించాడు, ఒప్పవాడు కదా, మరి సముద్రాన్ని దాటేయగలడు రాముడు పని, హనుమంతుడు లేకపోతే జరగదని కదా మనం చెప్పుకుంటాం. మరి అంత గొప్పవాడు ఏం చేయగలిగాడు రాముడు రాకుండా, టైం అవు రాకుండా అడుగులో పడి కూర్చున్నాడు. దేవుడికి తెలియాలి 1000 సంవత్సరాలు అలా ఉన్నాడు. అప్పుడు 1000 సంవత్సరాలు కదా జీవించేవారు. సుగ్రీవుడు హనుమంతుడు విషముఖ పర్వతం మీద కూర్చుంటే రాముడు వస్తూ ఉంటే వాళ్ళు ఎవరినో మనకి గూఢచారిగా పంపించాడేమో అని చెప్పి కింద దిగి వస్తాడు హనుమంతుడు కనుక్కోవటానికి. ఒక్క స్పర్శ కలుసుకున్నారు ఇద్దరు, మామూలుగా పిలుపు పండగా మామూలు కోతిగా జీవిస్తున్నటువంటి ఆ హనుమంతుడు ఏమైపోయాడు. ఇప్పటికీ కూడా జై హనుమాన్ సిరీస్ తీసాను తెలుగులో, అది కూడా తీసేటోడు సంజయ్ ఖాన్. మనవాడు తీగలే, మనవాళ్ళకి అక్కర్లేదు. కానీ ఇందుకు చెప్తున్నాడు ఆ సంస్కారాలు సంజయ్ ఖాన్ లో ఉన్నాయేమో, టిప్పు సుల్తాన్ తీశాడు, ఇది తీశాడు, కానీ అది ఇంకో ట్రాక్ లో వెళ్ళిపోతుంది. ఇవంతా ఎందుకు చెప్తున్నాను, సర్వజ్ఞత్వం అంటే నేను కళ్ళు మూసుకుని నా ఇంట్లో ఈ సూర్య నమస్కారాలు చేశాను, గత ప్రదర్శనలు చేశాను అంటే కుదరదు. మీరు చేస్తున్నటువంటి ఈ సూర్య నమస్కారాలు, మీరు చేస్తున్నటువంటి ఈ దత్త ప్రదక్షిణలు సంసారంలో ఎలా ఉన్నాయి, భూమి మీద ప్రపంచంలో సర్వత్రా అవి ఏ విధంగా తన తరంగాలను, రిపల్స్ ఆఫ్ రియాక్షన్, మీరు చేస్తున్న సాధనలు ఊరికే పోవాలి. ఈ సంపూర్ణ సృష్టిలో వాటి తరంగాలను ఉత్పత్తి చేస్తుంది, దాన్ని కూడా మీరు గమనించుకుంటూ ఉండండి. ఈ సంస్కారాలు ఈ 2.5 సంవత్సరాలలో అనేక వేల మందిలో మహావృక్షాలుగా మారుతాయి విషయం చెప్తున్నారు. ఆ మహావృక్షాన్ని మీరేనేమో మర్చిపోకుండా ఉంటే, వదలకుండా ఉంటే, సాధనలో తీవ్రత మార్చకుండా ఉంటే ఈ 2.5 సంవత్సరాలలో మనం అందరం ఎదుర్కోవచ్చు. కానీ దీనికి కావలసినటువంటి మానసికమైనటువంటి స్థైర్యం మీరు తెచ్చుకోవాలి. నేను కారణం వల్ల చేయలేకపోయాను, చాలా సింపుల్, వంకలు పెట్టుకోకండి, చెయ్యండి అంతే. ఈ కారణం వల్ల చేయలేకపోయాను, పిల్లల వల్ల చేయలేకపోయాను, కాలేజీలో నాకు ప్రాబ్లమ్స్ వచ్చి చేయలేకపోయాను, మిమ్మల్ని మీరు మోసుకోవాలి, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. నేను చేయలేకపోయాను అంటే అర్థం నాకు చేయాలని లేదు, వంకలు ఎందుకు పెట్టడం, చేయాలని లేదు కనుక చేయలేదు అంటే బెస్ట్, వంకలు పెట్టకండి. ఆ మానసికమైనటువంటి ఓపెన్ మైండ్ ఉంచుకుని నిన్న కుండలిని జాగరణకి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి ఫండమెంటల్ మౌలికమైనటువంటి ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం మనం. బాగా దాన్ని ఆచరణలో పెట్టుకోండి. మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞానికి నుంచి మూలాధారం. ఇక్కడ నేను ఒకడొక ప్రశ్న వేశాడు, అది అందరికీ ఉపయోగిస్తుంది కనుక. ప్రశ్న ఏంటి అంటే, అనాహత చక్రం దగ్గర ఉన్నా మాస్టారు సడన్ గా ఎవరో వచ్చారు, ఏం చేయాలి, మీరు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా మీరు కదిలే ముందు మూలాధారానికి వచ్చేయండి, ఏమి అవ్వదు, నో ప్రాబ్లమ్స్. దుబుక్కులు లేవకుండా మీరు సాధన చేసుకుంటున్నారు, ఏదో అనాహత దగ్గర ఉంది, మీరు తలుపు కొట్టారు, ఎవరో వచ్చారు, ఎవరో వచ్చారు, మీరు ఆగండి అనకండి, అది కూడా గుర్తుంచుకోండి బాధ్యతలో. నేను సాధన చేస్తున్నాను కనుక ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. మీరు కరెక్ట్ గా సాధన చేస్తే అసలు డిస్టర్బెన్స్ రాదు మీకు, ఆ టైంలో ఎవరు రావడం లేదు. అంచేత మనం డిస్టర్బ్ అయ్యామంటేనే అర్థం ఏంటి అంటే కరెక్ట్గా చేయటం లేదు. అంచేత దానికి అటెండ్ అయ్యి మళ్ళా రండి. ఇది జాగ్రత్తగా సాధనలో ఇది చాలా పిచ్చి పిచ్చి నియమాలు మనం పెట్టుకుంటాం. కదలకూడదు, వెళ్ళకూడదు, చేయకూడదు, వినకూడదు, పాలవాడు వస్తాడు అప్పుడే పొద్దున్న వాళ్ళు తీసేసుకుని కూర్చోండి, అతడు తగ్గుపడుతూనే ఉంటాడు, మీరు డిస్టర్బ్ అవుతూనే ఉంటారు, మీతో పాటు చుట్టుపక్కల వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అలాగా చిన్న చిన్న విషయాలు, పూజలు చేస్తున్నారు మధ్యలో లేవాల్సి వచ్చింది, లేచిపోయింది మా అమ్మ ఆగుతుంది, అమ్మ అంటే సర్వవ్యాపకుడు సర్వత్రా ఉన్నటువంటి ఆవిడ, ఆ వస్తున్న వాళ్ళలోనే ఉందేమో గుర్తించగలిగితే, అది కదా మనం గుర్తించాలి. అంచేత సాధన మీరు ఎప్పుడు చేస్తున్నా ఏ విధమైనటువంటి అడ్డంకి వచ్చినా తెచ్చుకోండి, మనం కంటిన్యూ చేసుకోండి. ఆ వచ్చిన వాళ్ళని గుర్తించేసి కానీ గంటలు గంటలు తరబడి మాత్రం కూర్చోకండి, వాక్ శక్తిని దురుపయోగం మీరు చేసుకోకండి, చాలా దుర్ఉపయోగం చేస్తాం మనం, అలవాటు పడిపోయాం. దాన్ని దానికి ఒక అందమైన పేరు పెట్టుకున్నాం సత్సంగం. ఏం చేస్తాం సత్సంగం మనకి ఏమైనా తెలుస్తే కదా, దాని గురించి మనం మాట్లాడటానికి గురువుల చరిత్ర చదువుకోండి. ఓకే, మీరు మాత్రం మీ కమెంట్స్ ఇవ్వకండి దాని మీద. అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, భగవంతుడు తెలియాలి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడో లేదు, అక్కడ మాత్రం పేజీలు నిండిపోతాయి. అక్కడ ఏమి రాసిందో అది మాత్రమే చదవండి. మీకు ఏం అర్థం అవుతుందో నాకు ఇలా అర్థం అవుతుంది అని సాధన పరంగా డిస్కస్ చేసుకోండి. ఇందాక నేను మీకు తీసుకొచ్చి చెప్పాను కదా రామకృష్ణ పరమహంస, దాంట్లో అది సాధనకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాను నేను. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ లో దత్త ప్రదక్షిణను మనం ఎలా ఉపయోగించుకుంటామో అర్థం చేసుకోండి. నిన్న యజ్ఞ విధానంలో రెండే రెండు విషయాలు చెప్పాను నేను మీకు. ఒకటి, మన జీవితాలు ద్వాదశ రాశులతో సంపర్కం పొంది ఉన్నాయి. బాహ్య జగత్తులో ద్వాదశ రాశులు ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా ద్వాదశ రాశులు అలాగే ఉన్నాయి. ఈ గదిలో ఈ క్షణంలో ఈ టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, జెమిని టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, జీ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కానీ ఆ ప్రోగ్రామ్స్ లో మీకు ఏ ప్రోగ్రామ్ కావాలా అనుకునే చెప్పి స్విచ్ ఆకాశంలో లేదు, చిన్న బాక్స్ లో ఉంది. ఆ బాక్స్ లో మీరు ఏ స్విచ్ నొక్కితే ఆకాశంలో ఉన్నటువంటి అది ఇక్కడ పలుకుతుంది. అర్థమైంది కదా? అలాగే ద్వాదశ రాశులలో మీరు ఏ రాశిని పలికించాలన్నా ఈ శరీరాన్ని ఉపయోగించుకోవచ్చు. అందుకు ఋషులు అది కనిపెట్టింది. ఋషులు మనకి ఏదో ఆరోగ్యం రావడానికో, పిల్లలు పుడతారా పుడతారా, లేకపోతే కష్టకాలం ఎన్నాడు ఉంటుంది అని తెలుసుకోవడానికి ఆ ద్వాదశ రాశి చక్రం మనకు అందివలే. మనకు కావలసినట్టు ఆ ద్వాదశ రాశుల్ని నియామకం చేయడానికి ఇచ్చారు. దశరథుడికి ఒకసారి ఒళ్ళు మండింది, రోహిణి నక్షత్రంలోకి శనిగారు ప్రవేశిస్తుందంట. రోహిణి నక్షత్రంలోకి శనిగారు ప్రవేశిస్తే ఏమవుతుంది అంటే 12 సంవత్సరాల పాటు ఎండాకాలం వచ్చేస్తుంది, కరువు వచ్చేస్తుంది, కాటకాలు వచ్చేస్తాయి, దేశం అంతా కూడా అల్లకలం అయిపోతుంది. కథ వైపు వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎన్నో రానివను రోహిణి నక్షత్రంలోకి ఆ స్థితి కదగండి. యాచించకండి, మీరు స్విచ్ నొక్కితే ఈ టీవీ వస్తుంది, రాకపోతే స్విచ్ తప్పు కదా. ఆ స్థితిలో మీరు మాట్లాడుకోండి, సాధన చేయండి తప్ప ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళకి అది ఇచ్చేసావుట, వీళ్ళకి ఇది ఇచ్చేసావుట, నాకు కూడా అది ఇవ్వకూడదా? వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో, అది అర్హత ఉంటే కదా ఇస్తాడు. అది చూసుకోండి, ఆ తేడా మనం తీసుకురావాలి సాధనలో. డోంట్ బ్యాగ్ డిమాండ్. అంచేత ఆ ద్వాదశ రాశి చక్రం మన శరీరంలో ఎక్కడెక్కడ ద్వాదశ రాశులు ఉన్నాయో ముందు చెప్పాను నేను మీకు. దానికి సింబాలిజంగానే ఇటుకల గురించి చెప్పాను నేను. ఆ ఇటుకలు మీరందరూ మీ ఇళ్లలో పెట్టుకోండి, వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది. కానీ పెట్టిన రోజే మీరు ద్వాదశ రాశులను మేము మార్చేస్తాం మాస్టర్ అంతే, అంత ఈజీగా మీరు మార్చలేరు. దానికి మీరు కష్టపడాల్సిందే. కానీ కష్టపడితే వచ్చే లాభాన్ని మీరు మనసులో పెట్టుకుంటే ఎందుకు పనికిరాని చదువులకి మీరు ఇన్ని గంటలు ఇన్ని లక్షలు వేస్ట్ చేస్తున్నప్పుడు దీనికి ఎందుకు మీరు టైం ఇవ్వలేరు అంటే మీకు దేని మీద నమ్మకం లేదు. నమ్మకం లేకపోతే మనం చేయగలిగేది ఏం లేదు కదా. ఇంకా మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మాస్టర్ మనకు ధ్యానం కుదరలేదు, సినిమా హాల్కి వెళ్ళారు మాస్టర్, సినిమా చూడలేకపోయాను, అసలు మనస్సు పెట్టలేకపోయాను సినిమా మీద. మనం ఒకళ్ళ 3 గంటలు చూస్తారు సినిమా, ఇంకా 1 గంట ఉంటే బాగుంది అనిపిస్తుంది. మరి అక్కడ ధ్యానం ఎలా కుదిరింది? ఇంట్రెస్ట్ ఉంది కనుక. ఇక్కడ ఎందుకు కుదరలేదు? ఇంట్రెస్ట్ లేదు కనుక. సింపుల్ లాజిక్, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. నేను చాలా ధ్యానం చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను, ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే చేయగలుగుతాం. పరీక్షలప్పుడు ఈ పిల్లలే చాలా బాగా చదువుతారు, ఆడుకుంటున్న పిల్లల కారణం ఏంటి? పరీక్ష ఉంది. అలాగే మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోండి. ఈ ద్వాదశ రాశిలో నవగ్రహాలు ఎలాగ పెట్టబడి ఉంటాయో కూడా నిన్న మనం తెలుసుకున్నాం. ఆ గ్రహాలు మన శరీరంలో ఎలా ఉంటాయో, మన వెన్నుపూస మీద ఎలా ఉంటాయో చెప్పుకున్నాం కదా. ఇంకా దాని మీదే మీరు తిప్పుకుంటూ ఉంటే ఈ విశాల విశ్వంలో జరిగేటటువంటి ప్రతిదాన్ని కూడా మీరు మీ శరీరంలోకి తీసుకొచ్చేయగలరు. ఈ విశాల విషయంలోనే కాకుండా ఇంకొంచెం మీరు సాధనని తీవ్రతరం చేసుకోగలిగితే, సాధన అంటే ఇదే, మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూల. ఇంగ్లీష్ భాషలో మీరు ఎన్ని పుస్తకాలైనా చదవండి, ఉండేవా 26 లక్షలే, నాకు తెలిసినంత వరకు 27 అక్షరం లేదు, కొత్తగా మనం కనిపెడతాయి. అలాగే ఇంతేనా మాస్టర్, ఇంతే సంగీతం వేడే, ఓ బాలకులు చూపిస్తున్న స్టైల్ వేరు కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్టైల్ గా నాకు తెలియదు అండి సంగీతం గురించి. అంచేత నేను ఇచ్చే ఎగ్జాంపుల్స్ అంతా కూడా ఊహాజనితమైనవి కరెక్ట్ కాదు, కానీ ఈ స్టైల్స్ అన్నిటి ఎక్కడా ఏడుతున్నా మారుతున్నాయి. అలాగే మూలాధారం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారం, ఇంతే తిప్పుకుంటూ ఉండండి. చూడండి మీ మనస్సును ఏమవుతుందో, సంవత్సరాలు తరబడి చేయండి, గంటలు తరబడి చేయండి, రోజుకి ఇది చెప్తూ దత్త ప్రదక్షిణాలకి మన జీవాత్మకి మధ్య సంబంధం ఎలా పెట్టుకోవాలి అనేటువంటి ప్రశ్న ఒకటి అర్జునుడికి వచ్చింది. నువ్వు ఈ విషయం సూర్యుడికి చెప్పానంటున్నావు, కథలు చాలా మంది చెప్పగా విన్నాను నేను, కానీ ఇలాంటి కథలు చెప్పడం ఎవరు వినలేదు. సూర్యుడు ఎప్పుడో ఉన్నాడు అనాది కాదు, నువ్వేమో నా ముందే పుట్టావు, నువ్వు నాకంటే పెద్దవాడివైనా, సూర్యుడు ఎప్పుడో పుట్టాడు, నువ్వు ఇప్పుడు వాడివే కదా. ఈ యోగ విద్యను నేను సూర్యుడికి చెప్పానని చెప్తే నన్ను నమ్మేమంటావా, డైరెక్ట్ గానే అడుగుతాడు నన్ను ఎలా నమ్మమంటావు అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు, బహుని నేను జన్మ అంది తరచాడుతున్నా. ఆ ఒక్క సెంటెన్స్ మనకి ఎంత ధైర్యం ఇస్తుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. బహుని మే వ్యతీతాన్ని జన్మ అని తరచాడుతున్నా, తాన్యం వేద సర్వాన్ని మనత్వం వేత్త పరంపర. నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలైతే ఉంటాడు. ఈ గురు శిష్య సంబంధం అంత అద్భుతమైనటువంటి సంబంధం. ఎప్పుడెప్పుడు శిష్యుడు ఉంటాడో అప్పుడప్పుడు గురువు కూడా ఉండాల్సిందే పక్కన. వీరు పడదు నాణానికి బొమ్మా పురుషులాగే ఆ సంబంధం. అంచేత నువ్వు చాలా జన్మలెత్తావు, నేను చాలా జన్మలెత్తాను, ఇద్దరం కలిసి జన్మలెత్తావు, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తు లేవు. ఆ దారి మీద వెళ్తున్నాం మనం. ఈ దత్త ప్రదక్షిణ మీరు కరెక్ట్ గా చేస్తే ఆ స్థితికి వెళ్తానికి, ఆ స్థితికి వెళ్ళటానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఆ బొమ్మలో ఉంది. ఆ బొమ్మ ఇప్పుడు నేను దిగుతున్నాను. కొంచెం టెక్నికల్ వర్డ్స్ చాలా పడతాయి, మరి సహజమే కదా. అనేక జన్మల యొక్క రహస్యాలు మీకు తెలుసుకోవాలి అంటే కష్టమైన భాష ఉపయోగించాల్సిందే. ఎంత కష్టమైన భాష ఉపయోగిస్తే అంత గొప్ప సబ్జెక్ట్ అనమాట. ఇంచేత మీకు ఎంత అర్థం కాకుండా నేను చెప్పగలిగితే, మీకు అర్థం అయిపోయింది అనిపిస్తే నేను తప్పుగా చెప్పాను అనమాట. మీకు అర్థం కాకుండా చెప్పాలి, నేను ట్రై చేస్తాను నేను మీకు అర్థం కాకుండా చెప్పడానికి. అయినా మీకు అర్థం అయిపోతే అది మీ పూర్వజన్మ సంస్కారం అనేది. సాధారణంగా మనం 7 గ్రహాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉన్నాయని చెప్పుకుంటాం కదా. కింద నుంచి పైకి వెళ్దాం మనం. ఇది స్థూల అనుకుంటుంది, కింద ఉన్నది, దాని పైన ఉన్నది కామ, ఈ మధ్య ఉన్న ఖాళీ జాగా కామ, మనస్సు. ఇది మళ్ళా 2 భాగాలు అవుతుంది, అరూప మనస్సు, అరూప మనస్సు. ఇక్కడ నేను చెప్పిన విషయాలు విశాల అంతరిక్షంలో ఏమున్నాయో మీలోకి దింపుకోవాలి. దింపుకోవచ్చు మీ శరీరంలోకి, కానీ మీ శరీరం ద్వారా అది బయటకు వస్తున్నాయి, కానీ మీ శరీరంలోకి దిగటం లేదు అని గుర్తుంచుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, రేడియో టీవీ రావడంతో మనం చాలా విషయాలు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. ఈటీవీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, జెమినీ టీవీ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది ఆకాశంలో, స్విచ్ నొక్కాం, ఏమైంది, ఆకాశంలో ఉన్నటువంటి ఆ జెమినీ ప్రోగ్రాము ఈటీవీ గుండా బయటకు వస్తుంది. అలాగే మీరు ఏం స్విచ్ నొక్కితే అదే మీ ద్వారా బయటకు వస్తుంది, మీలో ఏం లేదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కానీ మాటలా వాడాల్సి వస్తుంది, మాటల్లో ఉన్నటువంటి ప్రాబ్లం అది. టీవీ ద్వారా ఆ ప్రోగ్రామ్ వస్తుంది, కానీ ఆ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచో ట్రాన్స్మిట్ అవుతుంది, అది ఇక్కడ ఏం లేదు. టీవీలో బదల కొడితే ఏం కనిపించదు. అందుకే వీరబ్రహ్మం గారి చరిత్రలో మనం చదువుతాం కదా, ఆ కక్క ఆయన భార్య కోసం పారేస్తాడు, ఏదా చక్రం అంటాడు, ఏమి ఇక్కడ ఏం కనిపించవు, ఇవి ఎక్కడున్నాయవి, అంతరిక్షంలో ఉంది. అంతరిక్షంలో అది లేకపోతే ఇది మీరు ఎంత పెద్దది పెట్టుకున్నా లాభం లే. అలాగా ఈ 7 తలాలు అంతరిక్షంలో ఉన్నటువంటి ఆది అనుపాదక ఆత్మ బుద్ధి మనస్సు కామ స్థూల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇవే మనలో ఉన్నటువంటి ఏడు చక్రాలు. మూలాధారం నుంచి సహస్రారం వరకు మీరు పైకి కిందకి స్విచ్ ఆన్ చేసుకోగలిగితే ఏ ప్లేన్ కైనా వెళ్ళిపోవచ్చు మీరు, కానీ మీరెక్కడికి వెళ్ళరు. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, నేను చెప్పింది నన్ను అదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు వెళ్ళారు ఎక్కడికి, మీ ద్వారా ఆ లోపం వస్తుంది. తేడా అర్థమైందా? విజయవాడ స్టేషన్ ట్యూన్ చేశారు, మీరు విజయవాడలో ఉన్నారు. వైజాగ్ స్టేషన్ ట్యూన్ చేశారు, రేడియో ఎక్కడికి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. అందుకే చేతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా అన్ని చోట్లకి వెళ్ళినా మళ్ళీ అది అక్కడే ఉంటుంది. రేడియో అక్కడ ఉంటుంది అంచేత మనం దీన్ని ఒక పొడుపు కథలాగా చెప్పుకోవచ్చు. ఆత్మజ్ఞానానికి ఎక్కడికి వెళ్ళం మనం, ఇక్కడే ఉంటాం. కానీ ఇక్కడే ఆ రేడియోలోంచి బీబీసీ వస్తుంది. ఇన్ని ఇంటర్నేషనల్ గా మీరు ఏ లోకాల నుంచి ట్రాన్స్మిషన్ చేయించుకోగలిగితే ఆ లోకాల నుంచి వస్తుంది. రేపు భుజగ్రహం నుంచి ఏదైనా ట్రాన్స్మిషన్ మొదలెట్టామనుకోండి, దాదా ఇక్కడ ఉన్న దాంట్లోకి ఖచ్చితంగా వస్తుంది. అది చేసుకోగలిగే ఆపరేటస్ ఈ శరీరం. సర్వ లోకాంతరాలు ఎన్ని లోకాలు ఉన్నాయో ఆ లోకాలలో ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో దాన్ని పట్టుకోగలిగేటటువంటి ఎబిలిటీ ఈ టీవీకి ఉంది, ఈ శరీరానికి ఉంది. అందుకు ఈ శరీరంలో పుట్టినా కూడా ఇంకా మనం ఈ చిన్న చిన్న వాటికి మనం జీవిస్తే చేసేదేముంది, అంత అద్భుతమైన శరీరం ఉంది, ఏం చేయగలిగాం మనం? ఇలా పుట్టాం చచ్చాం, కొంత డబ్బు సంపాదించుకున్నాము, ఆ డబ్బుకి కూడా ఎంత విలువ ఉందో ఈ కాలానికి మనకు అర్థమవుతూనే ఉంది కదా. అదే ముఖ్యం అనుకుంటే మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం మనకి రాదు. కానీ మీకు అందరికీ కూడా మానవ శరీరం ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఏడు లోకాల్లోనూ తిరగలరు. మళ్ళీ తిరగలరు అంటే మీకు డౌట్ వస్తుంది, మీరెక్కడికి వెళ్ళరు. అక్కడ విషయాలు ఇక్కడ పట్టుకోగలుగుతారు, ఇక్కడ విషయాలు అక్కడికి చెప్పగలుగుతారు. కమ్యూనికేషన్స్ లో డెవలప్మెంట్ ఈ కుండలిని జాగరణ యొక్క రిఫ్లెక్షనే. అదే అర్థం చేసుకోండి, భౌతిక జగత్తులో ఏమి జరిగినా కూడా ఇక్కడ మార్పు జరుగుతూనే అక్కడ మార్పు జరుగుతుంది. అంచేత కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంతలాగా డెవలప్ అయిపోతుంది అంటేనే అర్థం ఏంటి అంటే కుండలిని జాగరణ జరిగిపోయింది అని దాన్ని పట్టుకోండి మీరు. అందుకు అంత ధైర్యంగా అంత కాన్ఫిడెంట్ గా ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఇదివరకు ఋషులు కంటే ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతారు అని అరవిందో చెప్తాడు, రామకృష్ణ పరమహంస చెప్తాడు, శ్రీరామ శర్మ ఆచార్య చెప్తాడు. కానీ అది ఆయన ఏం చెప్తున్నాడో అవడం వింటు. మొన్న కాకువాయిలో చెప్పాను కదా నేను గుడి ఓపెన్ చేసుకున్నప్పుడు, వెంకట స్వామి ఏమంటాడు, కొండల కొండలు ఉన్నాయా నా దగ్గర జ్ఞానం, ఆయన భాషలో చెప్పాడు. గొడవలు అడిగాడు, 1 కోటి రూపాయలు కావాలి, ఏం చూసుకుంటావు 1 కోటి రూపాయలు, ఈ శరీరం అయిపోయాక ఎందుకు మనకి రావాలి? కానీ జ్ఞానం ఎన్ని జన్మల వరకు మీకు కంటిన్యూస్ గా ఉపయోగపడుతుందో కొంచెం అర్థం చేసుకుని, కొంచెం మీ మనస్సుని నచ్చ చెప్పుకుని, కొంచెం దీంట్లో రుచి కనుక మీరు కలగ చేసుకుంటే ఇంకా అదే లాగిస్తుంది మీకు. ఇంకా ఇది సహస్రారం, మన శరీరంలో ఉన్నటువంటి సహస్రారాన్ని మనం పట్టుకోగలిగితే ఆది తలానికి చేరుకుంటాము. ఈ అవతారాన్ని భక్త సాంప్రదాయంలో ఆది గురువు అంటాం. ఆది తలంలో ఉన్నటువంటి గురు సత్తా అనుపాదక, ఏ విధమైనటువంటి ఉపాధి లేనటువంటి స్థలం ఆది రాశిరక్కడ. స్థూల ప్లేన్ అంటే ఏది గురించి మనం చెప్తున్నామో మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మన భౌతిక శాస్త్రం, మన సైంటిస్టులు ఎంత అలుపులో అర్థం అవుతుంది. ఋషుల జ్ఞానం చాలా చాలా అలుపులో మన ఈ చీమ దోమ అంటానే అసలు ఆ చీమ దోమ కూడా పనికిరాజు ఋషుల జ్ఞానం ముందు. ఇప్పుడున్న మహామహామేధావులైన సైంటిస్టులు ఎందుకంటే మన స్థూల జగత్తు గురించి మనకు అవగాహన ఉంది కదా. నేను చెప్పాను నేను స్థూల జగత్తు గురించి అవగాహన ఉంది. స్థూల జగత్తు అంటే మీకు మహా అవుతే పృథ్వీ గురించి అవగాహన ఉంది మీకు అంటే ఎవరికి, సైంటిస్ట్. కానీ ఆ సైంటిస్ట్ అందరికీ పూర్తి అవగాహన లేదు. మినరాలజిస్ట్కి భూమి మీద దొరికే మినరల్స్ అన్నీ తెలిస్తే, బాటనిస్ట్కి భూమి మీద దొరికేటటువంటి చెట్ల గురించి తెలుసు. నిజంగా తెలుసా భూమి మీద దొరికే అన్ని చెట్లు? డౌట్ఫులే. కొంత తెలుసు, అంటే చాలా కొంత తెలుసు. హిమాలయాల్లో ఉన్నటువంటి ఔషధం పేరే తెలియదు బోటనిస్ట్ కానీ వాడు పెద్ద సైంటిస్ట్. కానీ మనకు ఎంత తెలుసు భూమి మీద, మీకు అవగాహన వస్తుందా ఒక బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎన్ని సైన్స్ లో అసలు పేర్లే మనం చెప్పలేము. కానీ సైంటిస్ట్ ప్రతివాడు కూడా చాలా గొప్పవాడే, చాలా జ్ఞానం ఉంది స్థూల జగత్తులో అనుకుంటాడు వాడు. కానీ వీళ్ళకి మాత్రమే భూమి మీద ఉన్నటువంటి జ్ఞానంలో ఎంత తెలుసు, ఏం తెలీదు. కానీ ఋషికి భూమి మీద ఏముందో తెలియకపోవటమే కాకుండా, తెలియటమే కాకుండా ఎలా తెలుస్తుంది వాళ్ళకి, తాత మొదటి తాత జంషెడ్జీ తాత ఇండియాని ఇండస్ట్రియలైజ్ చేయాలి, వివేకానంద మొదలు పెట్టుకుంటుంది, నేను చేస్తాను. మరి ఎక్కడ పెట్టాలి, స్కిల్ సిటీ, నేను చెప్తాను రా అన్నాడు. జియాలజిస్ట్ కాదు ఆయన, దాని గురించి వివేకానందకి ఏం తెలుసు, వెళ్ళాడు ఇక్కడ పెట్టరాయా అని. వివేకానంద శంకుస్థాపన చేశాడు స్టీల్ సిటీ. వాళ్ళ పిచ్చితనం వల్ల ఇప్పుడు ఏదైనా పాడవుతే పాడవ్వాలి, కానీ భూమి లోపల ఏ ఖనిజం ఎక్కడుందో అది 10 లక్షణాలు కనుక మనం నేర్చుకుంటే ఏ సాధనం చేయకలే మానసిక స్థితిలో ఉంటే మీకు మ్యాజిక్లు తెలుస్తాయి, యోగాలు తెలుస్తాయి, యోగ స్థితులు వస్తాయి అని పతంజలి ఋషి చెప్తాడు. అవి కూడా మీరు గుర్తుంచుకోండి. అదే గాయత్రి యొక్క 5 చేతులు, ఇటు 5 చేతులు, ఇటు 5 చేతులు అని చెప్పుకుంటూ ఉండాలి. మన చేతలు అలా ఉండాలి, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ 5 రకాలైనటువంటి యోగ సిద్ధులు ఇస్తాయి మీకు. అహింస, ఆ మానసిక స్థితిలో కనుక మీరు ఉంటే మీరు ఏ సాధన చేయక్కర్లేదు. అసలు సాధన గురించి మాట్లాడలేదు అసలు. అహింస సాధన చేయక్కర్లేదు, ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఉంటాయి అన్నదానికి నిదర్శనం ఏంటి అంటే ఆవు సింహం కూడా మీ దగ్గర నుంచి ఒకే చోట ఉంటాయి, ఒకే చోట జీవిస్తాయి. ప్రతి ఆధ్యాత్మికవేత్త యొక్క జీవితంలో చూడండి పాములు. ఎంత సత్యనారాయణ స్వామి ఆశ్రమం చేస్తున్నప్పుడు మెళ్ళో పాములు వేసుకున్నారని, మా గురువు గారు అడవిలోకి వెళ్తూ ఉంటే సింహాలు అవి ఆయన పక్కనే పడుతున్నాయని, ఇలా అన్ని మనం చదువుతూనే ఉంటాం కదా. ఇదేంటి లేదు, అది గాయత్రి మంత్ర సాధన కానీ, మీరేదో శ్రీ విద్య జపం చేశారు తులసి, దానివల్ల ఏం రాదు ఇది. అది చేస్తే ఈ మానసిక స్థితి లేకపోతే ఈ సిద్ధి రాదు. అహింస తత్ సన్నిధో వైరత్యాగ, అతని ముందు తత్ సన్నిధం, అతను పక్క గడిపోతే మళ్ళా వైరత్యాగమే. దీనికి అద్భుతమైనటువంటి యోగికి ఉదాహరణ గాంధీ. కలకత్తాలో బ్రహ్మాండంగా వైలెన్స్ పొడిచేసుకు చచ్చిపోతున్నారు హిందూ ముస్లిస్, ఎలా అప్పాలో అడిగి తిరిగితే పక్క పీనుగా ముసలాయన ఏముందా, ఏమి శక్తి ఉందా, గొంతుకుందా, ఏమి వెళ్ళి నిలుచున్నాడు. తత్ సన్నిధం వైరుధ్యంగా అది ప్రాక్టీస్ చేసుకోండి, ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. మీరు అది రాకుండా మేము మారిపోతాం అనుకుంటే ఒక రాజుగారి కుమార్తెకి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అందరూ కలిసి ఏం చెప్పారంటే ఈవిడ అడుగు తింటుందన్నారు. రాజుగారి సహజంగానే ఉండి మండుతుంది, నా కూతురు ఏంటి అడుక్కు తింటాడు అని ఒంటి స్తంభం మీద కట్టించాడు. ఆవిడ కావాల్సిన ఆట వస్తువులన్నీ ఇచ్చాడు. ఎవరు ఆమెను పలకరించడానికి వీల్లేదు, మాట్లాడకండి ఆ యువరాణితో, మీరంతే ఆవిడ సేవ చేయండి, వచ్చేసేయండి అంతే, మాట్లాడే ప్రసక్తే లేదు. మీసాలు తిప్పాడు రాజు, మీరు చెప్పారు కదా మా అమ్మాయి అడుక్కు తింటుందని, స్తంభం మేడ మీద యువరాణి నా బతుకుతుందో వచ్చి అన్నాడు. ఇది చూద్దాం పదండి అన్నారు. వీళ్ళందరూ రకరకాల పిండి వంటలు అవి తీసుకెళ్ళి ఆవిడ దగ్గర పెట్టి తలపేసుకొచ్చి యువరాణి గారు ఏం చేశారు, ఒక బొమ్మ దగ్గరికి తీసుకెళ్లి సామాన్ అంతా తీసుకెళ్లి నాకు కొంచెం అన్నం పెట్టదు అడుగు తింటుంది. మానసిక స్థితి అది, ఇచ్చే స్థిత, తీసుకునే స్థిత, అంటే ఆ మానసిక స్థితి కావాలి. అహింస అది అర్థమవుతుంది కదా. అహింస తర్వాత సత్యము, ట్రూత్. ఈ ట్రూత్ మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతాం మనం కదా, ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళమని మన ఋషులు ఎప్పుడు చెప్పారు. సమత్వం యోగ ఉచ్యత బ్యాలెన్స్ స్టేట్లో ఉండాలి. ఈ సత్యాన్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే వివేకానంద 1000 ఐలెండ్ పార్క్లో మీరు మా ఇండియన్స్ ని క్రిటిసైజ్ చేస్తారు ప్రాక్టికల్ కాదండి. అన్ని ప్రాక్టికల్ టిప్స్ చెప్తాం మేము, మీరు ఆచరించరు. మీలో ఎవరికైనా దమ్ముంటే 12 ఏళ్ళు అబద్ధం చెప్పకండి, ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు అలాంటి పరిస్థితుల్లో ఉండటానికి ట్రై చేయండి. చాలా మంది అలాంటి పరిస్థితుల్లో ఉండగలరు. మనకి చాలా మందికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. చాలా మందికి అలాంటి స్థితిలో మీరు 12 ఏళ్ళు ఉండగలిగితే, 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేపు సూర్యుడు ఉదయించడు అంటే పాపం సూర్యుడు ఆగిపోతాడు. ఇది చేసి చూడండి. చాలా మంది మనుషులకు వాక్షుణ్యం ఉంటుందంట, చాలా మంది మనుషులకి ఉందని చెప్తాను. అది యోగ సాధన వల్ల వచ్చేది కాదు, సత్యం వల్ల వస్తుంది అది. ఆ సత్యం వల్లే వృతం వేదాలు వస్తాయి. సత్యం సాధ్యమైనంత వృతం సత్యమే, అహింస సత్యమే, అస్థేయమే. అస్థేయం అంటే అర్థమవుతుంది కదా, దొంగతనం చేయకుండా ఉంటే. మనం వస్తువు కానీ మనం ముట్టుకోకుండా ఉంటే భూమి లోపల ఉన్న నిధులు మీకు కంటికి కనిపిస్తాయి అని చెప్తాడు. అదే వివేకానంద చేసి చూపించిన ముఖ్యదంతా చెప్పి రావాల్సి ఉంది. వివేకానంద అలానో చోట మీరు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టండి, ఇక్కడ చాలా అభివృద్ధిలోకి వస్తుంది, ఇక్కడ టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పగలడం ఎందుకంటే అస్థేయమే. అలాగా సరే, ఆ మానసిక స్థితుల గురించి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందామండి. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాతంజలి యోగ సూత్రాలలో దీని గురించి చాలా డీటెయిల్డ్ వర్ణన ఉంది, దాని గురించి చదువుకోండి. కానీ అది అవసరమే కనుక చెప్పాను నేను. ఇక్కడికి వద్దాం. స్థూల జగత్తులో ఇప్పటికీ కూడా మినరాలజిస్ట్ ఎక్కడ ఏమి ఎంత పరిమాణంలో దొరుకుతుందో చెప్పలేరు కదా. వివేకానంద చెప్పగలిగాడు. కానీ ఋషులు ఎక్కడి వరకు వెళ్ళగలరు? వెళ్ళండి. అలాగ కాంతి 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 సంవత్సరాలు స్థూల జగత్తులో నేను చెప్పాను కదా, 3000 × 365 × 24 × 60 × 60 × 60 దూరంలో ఉన్నటువంటి లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి గ్రహంలో ఏముందో చెప్పగలడు. ఇక్కడి నుంచే స్విచ్ నొక్కుపోవటమే కదా. ఈటీవీలో ఏ ప్రోగ్రామ్ వస్తుంది అంటే మనం ఏం అవస్థపడక్కర్లేదు, ఆ స్విచ్ నొక్కితే చాలు మీ కంటి ముందు వస్తుంది. స్థూల జగత్తులో ఆ ఎక్స్ట్రీమ్, ఇటువైపు ఎక్స్ట్రీమ్ న్యూక్లియస్. సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు న్యూక్లియస్ ఎంత చిన్నదో. ఆ న్యూక్లియస్ లో సైంటిస్ట్ ఇప్పటికీ 128 పార్టికల్స్ కనుక్కున్నారు. అసలు అది ఊహించలేదు నేను. కానీ అది కూడా సరిపోదంటారు మన ఋషులు. ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. గాయత్రి మహావిద్యాన్ 3వ భాగం మీరు ఎప్పుడైనా చదివితే దాంట్లో గురువు గారు ఈ సూక్ష్మ జగత్తు గురించి చాలా చెప్తారు. కానీ ఇది సూక్ష్మ జగత్తు కాదు, స్థూల జగత్తే. అణోరణీయ మహతోమనీయ ఇదంతా కూడా మీ మూలాధారంలో ఉంది. అందుకు చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3D వరల్డ్ కదా, 3D వరల్డ్ అంటే అర్థమవుతుంది కదా. త్రీ డైమెన్షనల్ వరల్డ్ అర్థమైనా మీకు అర్థమవుతే దాని గురించి వివరణ ఇచ్చి కాస్త కన్ఫ్యూజ్ చేయను. ఇది కాకుండా 4th డైమెన్షనల్ వరల్డ్ లోకి వెళ్ళగలుగుతారు. 4 రేఖలు అని చెప్పుకుంటాయి. అంటే ఏంటి, మనకి ఇక్కడ స్పేస్ ఉంది, ఆకాశం ఉంది, కాలం ఉంది. ఆకాశము కాలాన్ని అధిగమించగలిగేటటువంటి శక్తి మూలాధారం దగ్గర వస్తుంది. అది కూడా స్థూల జగత్తే అని చెప్తున్నారు ఋషులు. ఎంత జ్ఞానాన్ని మీ మూలాధారం దగ్గర చెప్పుకున్నారో చూసుకోండి. అదంతా అక్కడే ఉంది, మీరేమీ చేయక్కర్లేదు. నిన్న చెప్పిన సాధన, ప్రతిరోజు మీ మనస్సుని మూలాధారం మీద తెచ్చుకోండి. మళ్ళీ పైకి తీసుకెళ్ళండి ఆజ్ఞా వరకు, మళ్ళీ కిందకి. అలా తీసుకొస్తూ ఉంటే ఆ రాపిడ్ ఉంది, ఆ ఫ్రిక్షన్. మనకి లైట్ ఎందుకు వెలుగుతుంది? సైకిల్స్ పర్ సెకండ్, ఆల్టర్నేటింగ్ కరెంట్. సెకండ్కి 50 సార్లు అటు ఇటు అటు ఇటు ఇటు తిరిగేసరికి కరెంట్ వస్తుంది మనకి. ఇది అంతే సింపుల్ లాజిక్. అంతకంటే మీరేమీ శ్రమపడక్కర్లేదు. కానీ ఎంత పెద్ద విజ్ఞానం మీకు రావాలో తెలుసుకు చేయండి. చిన్న చిన్న మ్యాజిక్లు, ఇలా విభూతి వచ్చేసిందా, అలా నీళ్లతో దీపం వెలిగించగలిగామా, నాన్ సెన్స్ అంటాడు శృతిసై. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక సిద్ధ పురుషుడు వచ్చాడు. ఆయన చుట్టూ చాలా మంది భజన పనులు కూడా వచ్చారు. మా గురువు గారు, మా గురువు గారు, మా గురువు గారు. ఏంటో మీ గురువు గారు చేయగలిగింది, నీళ్ళ మీద నడవండి పావలా అంటాడు రామకృష్ణ పరమహంస. తెలుసుకోలేదు కదా, నీళ్ళ మీద నడవడానికి నువ్వు అంత కష్టపడ్డావు ఎందుకు? అయ్యో పావలా ఇస్తే దాఖలు చేస్తాడు కదా, దానికి సిద్ధి కావాలా, దాని వెనకాల భజన చేయాలా? మన మానసిక స్థితి ఎంత నీచం అయిపోయిందో. ఇదేవి మ్యాజిక్లు, అర్ధరహితమైనటువంటి మ్యాజిక్లు. కానీ అవి అంత ముఖ్యమో మనకి, మనమే చెప్పుకుంటాం చాలా గొప్ప. నేనే చెప్తాను అది చాలా గొప్పది లేదు. ఇచ్చంటే అలవాటు పడిపోయాం ఆ సామాజికమైనటువంటి ప్రెషర్కి. ఇంత ఈ స్థూల జగత్తు మూలాధార స్వాధిష్టానం. మణిపూరకం. మన జీవితాలు ఇక్కడే ఉన్నాయి, మణిపూరకంలో కూడా లేవు. మన జీవితాలు మూలాధారంలో ఉన్నాయి, స్వాధిష్టానంలో ఉన్నాయి. కొంచెము ఈ మనోమయ తలంలోకి వెళ్తాం, స్వరూప మనసులోకి వెళ్తాం మనం. ఈ పరిధిలో జీవిస్తున్నాం మనం, కానీ స్థూల జగత్తులోనే మన జీవితం ఎంత అల్పమో చూసుకోండి. సైంటిస్టుల గురించి చెప్పాను, వాళ్ళకేం తెలియదండి. ఇంకా మనకెంత తెలుసు, ఇది ఎంత అహంకారం మనకి. కామమైన జగత్తులో బిగ్ జీరో, సూక్ష్మ జగత్తులో మనకు మనుగడ లేదు, మనం జీవించలేము సూక్ష్మ శరీరాలతో. గురువు గారు, మూడో హిమాలయాత్ర తర్వాత నేను సూక్ష్మ శరీరంతో వెళ్ళగలిగాను, సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకోగలిగాను అని చెప్తాడు ఆయన. ఆనందుడు, బుద్ధుడితో పాటు ఎప్పుడూ ఉండేవాడు, 24 గంటలు బుద్ధుడితోనే ఉండేవాడు. అతను ఒక కండిషన్ తీసుకున్నాడు బుద్ధుడి దగ్గర, ఒక ప్రామిస్ తీసుకున్నాడు. ఏంటంటే, ఎప్పుడు నేను నీతోనే ఉండాలి, నువ్వు చెప్పిన ప్రతి మాట వినాలి, నేను వినకుండా నువ్వు ఎవరికి ఏం చెప్పడానికి వీల్లేదు. వాళ్ళన్న ఆనందుడు బుద్ధుడు యొక్క కజిన్ బ్రదర్, వాళ్ళ పెద్దనాన్న కొడుకు అన్న. దీక్ష తీసుకునే ముందు, దీక్ష తీసుకుంటే ఇంకా నువ్వు చెప్పినట్టే నేను వినాలి కదా, ఇప్పుడు నేను అన్నని కదా, దీక్ష తీసుకోకముందు నీకు కండిషన్స్ పెడుతున్నాను అని ఈ కండిషన్స్ పెడతాడు. ఇప్పుడు నేను చెప్పినట్టే వినాలి, మా దగ్గరే ఉండాలి, నువ్వు చెప్పిందంతా నేను వినాలి. సరే, 87 నాడు పూర్ణిమ నాడు బుద్ధుడు తన శరీరాన్ని వదిలేస్తాడు. వదిలెట్టే ముందు బుద్ధుడు ఒక టెస్ట్ పెట్టాడు, నేను హిమాలయాలలో ఫలానా చోట సూక్ష్మ శరీరంతో శరీరం వదలగానే వెళ్తాను, మీలో ఎవరైనా నేర్చుకుని ఉంటే నేను చెప్పిన సాధనలు చేసి ఉంటే మీరు నన్ను అక్కడ కలవండి అన్నాడు. ఆనందుడు బుద్ధుడితో పాటే ఉన్నాడు, చేతకాలేదు, ఏడుస్తాడు బుద్ధుడు కాళ్ళ మీద పడి ఉత్సవం మీద. మీతో పాటే ఉన్నాను, అంతమంది వెళ్ళిపోతున్నారు అక్కడికి సూక్ష్మ జగత్తులో, ఆ హిమాలయాలలోకి రామ శరీరం, నేను వెళ్ళలేకుండా ఉన్నాను. ఆ ఏడుపులో, ఆ ఆవేదనలో వెళ్ళిపోతాడు. దాని గురించి తర్వాత చర్చించుకుందాం మనం, కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఇవంతా కూడా మీరు కూడా చేయగలరు. ఇది చేసుకుంటే ఇది ఏం చక్రం, ఇది స్వాధిష్టాన చక్రం మీద కనుక మీరు ఆధిపత్యం వహించడానికి మీరు చేసేది ఏముంది, జేమిని టీవీ రావాలంటే మీరు చేసేది ఏముంది, జేమిని స్విచ్ అని ఒక్కటే, కానీ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఆ కనెక్షన్ ఎలా ఇవ్వటం అనేదే దత్త ప్రపంచం. దాని తర్వాత ఇక్కడ ఇదేంటిది చక్రం, ఈ పై అంతా కూడా ఇంకా ఆజ్ఞకు సంబంధించింది. ఆ పైన మనం ప్రస్తుతం పట్టించుకోవాల్సిన అవసరాన్ని ముందు అంతవరకు వెళ్తే మనం ధ్యానం తర్వాత ఆ పైన ఏముంటుందో ఆలోచిద్దాం. ఇంతవరకు స్పష్టంగా ఉంది కదా, ఏదో ఒక ప్లేన్, మనకి తెలియని ప్లేన్ ఏదో ఉంది. ఆ ప్లేన్ లో 3 రకాలైనటువంటి చేతనత్వాలు పనిచేస్తూ ఉంటాయి అని ఋషులు చెప్తూ ఉంటారు, బ్రహ్మ విష్ణు శివుడు. స్త్రీ స్వరూపాలు పెట్టుకోవాలంటే బ్రాహ్మణి వైష్ణవి శాంతి, ఏదైనా పెట్టుకోండి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది కాదు, ఆ పాయింట్స్ మీకు అర్థమవుతే చాలు. ఈ 3 పాయింట్స్ యొక్క కాంబినేషన్ని గురువు అంటాం మనం. ఇంత గురువు వీడు, ఇది ఏ శరీరంలో అయినా మీరు లాక్కోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టే ఈటీవీ ప్రోగ్రామ్ ఒకటే వస్తుంది, ఎన్ని సెట్స్ ఉన్నాయి విజయవాడలోనే, వేలల్లో ఉండుంటాయి సెట్స్, అన్ని వేల సెట్స్లోనూ కూడా ఈ ప్రోగ్రామే వస్తుంది. ఈ ప్రోగ్రామ్లో ఏదైనా గందరగోళం ఉంటే అన్ని వేల సెట్స్లోనూ గందరగోళం ఎలా వస్తుందో, లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఎంత బాగుంటే అన్ని టీవీస్లోనూ అంత గొప్ప ప్రోగ్రామ్ ఎలా వస్తుందో, ఈ గురువు యొక్క ఇదే అందరి గురువుల్లోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. రామకృష్ణ పరమహంసలో కానీ, ఒక అరవిందులో కానీ, ఒక లారీ మహాశయలో కానీ, 4th డైమెన్షన్ 4వ దళంలోకి మీరు మూలాధారంలో ప్రవేశించగలిగినప్పుడు దీన్ని మీరు పట్టుకోగలరు. దీన్నే దత్తాత్రేయుడు అంటాము. అంటే ఈ శక్తి ఈ 3 చాలా అతీతంగా ఉంది, కానీ ఈ శక్తి ఏం చేసింది, దీన్ని దత్తత తీసుకుంది. అంచేత గురువు శక్తి దీన్ని దత్తత తీసుకుంది. కనుక అత్రేయుడు అయినప్పటికీ, ఈ 3 సంబంధం లేకపోయినప్పటికీ కూడా మన కోసం అనుకుందాం మనం, ఆ మాత్రం అహంకారం ఉంటుందో తప్పు లేదు, మన కోసం ఆయన దిగొస్తాడు. వచ్చాడు, నమస్తే యోగి రాజేంద్ర, ఇదే యోగం అంటే ఏడు చక్రాల మీద ఆధిపత్యం సాధించడం. వీటిలో ఎక్స్పర్ట్ ఈజ్ ద కింగ్ ఆఫ్ దెమ్. ఏడు చక్రాల మీద కంప్లీట్ ఆధిపత్యం సాధించినటువంటి ఆ యోగి రాజుకి నమస్తే. నా జ్ఞానేంద్రియాలను నా కర్మేంద్రియాలను చూస్తున్నాను. దత్తాత్రే దయానిధి, ఆయనకి అసలు మనకి చెప్పాల్సిన అవసరం లే. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మనం ఏం ఉపయోగపడగలము? భలే చెప్తాం మనం, మన గురువు చేతులు ఇచ్చేస్తాను, మీరు ఏం వదలరు. మీరు ఆలోచించుకోండి, ఆ లెవెల్ ఎక్కడుంది, ఈ లెవెల్ ఎక్కడుంది, మీరు ఏమి ఇస్తారు ఆ గురువుకి? ఏమి ఇవ్వలేదు. కానీ అతను దయానిధి కనుక, కంపాషనేట్ కనుక, మన మీద జాలి తెరిచి దిగి వస్తాడు. దత్త ప్రదక్షిణలో మనం లాక్కోవలసింది అది, ఈ మూడ్ మీరు లేకపోతే ఎక్సర్సైజ్ మాత్రమే అవుతుందని, ఈ మూడ్తో చేస్తే దిగి వస్తాడు. నమస్తే యోగి రాజేంద్ర, దత్తాత్రేయ దయానిధి. ఎందుకు దిగి రావాలి నా పని చేసి పెట్టడానికి? నమస్కారం, నేను సినిమా వెళ్తున్నాను హౌస్ఫుల్, కానీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే నాకు నిద్ర పట్టరు కదా, మీకు తెలుసు కదా అది. నా టికెట్ దొరకకపోతే మీ గురుత్వం పోతుంది, మంట కలిసిపోతుంది మీ గురుత్వం. అందుకోసం మనం దత్తాత్రేయుడిని ఇంతకి దెబ్బటల్లే స్మృతి దేహి. ఈ స్థితి నా శరీరంలోనే ఉంది. ఏడు చక్రాలు గురువు యొక్క శరీరంలోనే లేవు, మన శరీరంలోనే ఉన్నాయి. స్మృతి దేహి, లెట్ మీ రిమెంబర్ దిస్, స్మృతి దేహి మాం రక్ష. ఎందుకు రక్ష? ప్రతి చోట జ్ఞానం ఎక్కడవుతే వస్తుంది, అక్కడక్కడ నువ్వు డైవర్ట్ అయిపోయే ప్రమాదం, శక్తి ఎక్కడవుతే ఉంటుందో అక్కడక్కడ నువ్వు దారి తప్పే ప్రమాదం ఉంటుంది. దారి తప్పకుండా ఉండాలి అంటే నీకు నీ అంతటా నువ్వు కంట్రోల్ చేసుకోలేవు. పైన అవడం నిన్ను ముట్టిగా ముట్టేవాడు ఉండాలి. నువ్వు ఆ పని చేయి, నన్ను నిరంతరము రక్షిస్తూ ఉండు. భౌతిక జగత్తులో సమాజం చెప్పే మాటలు విని సమాజానికి ఏం తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం? కొత్త ప్రదర్శనలు చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, ఏం తెలుసు, ఇదంతా తెలుసా మనం ఏం చేస్తున్నాం? అంచేత మీరు చాలా గొప్పవాళ్ళం అని వాళ్ళని ప్రూటూ చూసినట్టు చూడకండి. చూశారంటే మనం ముందుగా అనవదిగుతాం. కానీ వాళ్ళు మనకి చెప్పకూడదు, వాళ్ళు మనకి గైడెన్స్ ఇవ్వకూడదు. నా దగ్గరికి వేటపాలన నుంచి తాపోదాన్ని ఎక్కడ చూస్తే కుర్రాడు వచ్చేది 22-23 ఈవినింగ్. ఎవరో డాక్టర్ చెప్పాడు హార్ట్ ఆపరేషన్ చేయాలి, 125,000 ఎంతో ఖర్చు అవుతుంది, రెడీ చేసుకోవద్దు. హార్ట్ ఆపరేషన్ చేసేయాలి, గుండె కోసేయాలన్నాడు. వచ్చాడు, ఇక్కడ ఏం లాభం లేదా ఒకసారి పుట్టపత్రి చూపించుకోండి. 6 ఏళ్ల తర్వాత కనిపించాలి, నీకు ఏం ప్రమాదం లేదు, నీకు కార్యాన్ని ఉంది, అయినా నీకు అనుమానంగా ఉంది కదా, 6 ఏళ్ల తర్వాత చూద్దామని పంపించాడు. ఇంకా వాడు వచ్చాడు, వచ్చాక వాడు నాన్న వాయింపు, వాడు పక్కింటి వాడు చెప్పాడు తను కుర్రాడికి హార్ట్ ట్రబుల్ ఉంది, నువ్వు ఆపరేషన్ చేయించాను. వాళ్ళ నాన్న రేపు పెడిపోదాం పదా, గుండె పోయించేస్తానంటే మాస్టర్ ఇది పరిస్థితిని వచ్చాడు. పెడతానని చెప్పింది నాన్నని తిట్టిని తిట్టి పెట్టకుండా. మన తెలివితేటది ఎంబీబీఎస్ ఎండిడిఎంలో కాకుండా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 6 ఏళ్ల వరకు నీకేమీ ధోకా లేదు అని చెప్తూ ఉంటే డాక్టర్లు, పక్కింటి వాడు ఎవడోవాడు ఇంత చేస్తున్నాడు ఎంబీబీఎస్ డాక్టర్ ఇవ్వడం కాదు, నువ్వు మీ అబ్బాయికి ఆపరేషన్ చేయించావా అంటే వాడి తృప్తి కోసం నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటే. మనం చేసే చాలా పనులు మన జీవితాలు ఎలా ఉంటాయి, పక్కింటి వాళ్ళ తృప్తి కోసం. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు, గత ప్రదక్షిణ మొదలెట్టారు ఏంటో వీడు పుత్రం వచ్చి హాం హూం హీం హామ్ అంటున్నారు అని అనుకుంటారేమో. దానికోసం మానేస్తారా ఇంత పెద్ద ధ్యానాన్ని? అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీకు ధ్యానం మీద ఎంత అవగాహన ఉంది, మీ ఇష్టం అది. అంతే కదా, అంచేత నమస్తే యోగి రాజేంద్రతో పాటు స్మృతితో పాటు రక్ష. పక్కింటి వాళ్ళు మాట నన్ను వినివ్వు, అక్కడి నుంచి రక్షించు, వాళ్ళు చెప్తే నేను మానేస్తానేమో దీన్ని. ఆ రక్షణ కావాలి మీకు. అందుకే దదామి బుద్ధి యోగంతో విద్యుత్ యోగంలో చెప్తారు, మీరేదో సాధన చేసిస్తున్నారని మీ తెలివితేట అనుకుంటున్నారు, నేను మీకు కొంచెం అలా పక్కన పెడితే రెండు పనికిరాదు. నారదుడు శ్రీకృష్ణుడు ఒకసారి యమునానికి పక్క నుంచి వెళ్తున్నారు,
యమనాథుని పక్కన నుంచి వెళ్తూ ఉంటే నారదుడు చెప్పాడు, పాపం మనుషులు నేను మాయలో పెరుగుతూ ఉంటాడు. కృష్ణుడు దాహం వేస్తున్నాడు. అప్పటికైనా నారదుడికి అర్థం అవుతుంది కదా, మధ్యలో దాహం ఎందుకు వేసిందని చెప్పుకుని ఉండాడు. యమనాథుడి పక్కనే ఉంది కదా, నీళ్లు తేవటానికి వంగాడు. ఆ వంగిన వాడు ఇంకాస్త కిందకి వంగాడు, ముందుగాడు. తర్వాత కదా తెలుసు కదా, 60 మంది పిల్లలు పుట్టేంత వరకు కూడా మునిగిన్నాడు. అక్కడ మునిగిన్నప్పుడే పెళ్లి అయిపోతుంది, ఒక అమ్మాయిని చూస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, 60 మంది పిల్లలు పుడతారు. ఆ 60 మంది పిల్లలు ఒకరి తర్వాత ఒకళ్ళు చచ్చిపోతూ ఉంటాను. 59 పిల్లవాడు చచ్చిపోయి 60 వాడు చచ్చిపోతున్నప్పుడు వైరాగ్యం వస్తుంది. అప్పుడు తనపై చెప్తాడు, ఎలా ఉంది మాయ అన్నాడు. రక్షమ, గురువు మంది రక్షించకపోతే మన తెలివితేటలతో ఈ మాయని దాటలని సాధించలేము. ఎందుకు రక్షమ జాగ్రత్తగా ఆ మాటను వాడుకోండి, ఎందుకు వాడుతున్నాము, ఆ కష్టాల నుంచి రక్షించని కాదు. సాధన చేయకుండా ఆపేటటువంటి మనుషులు ఉంటారు, పరిస్థితులు ఉంటారు, వాతావరణం ఉంటుంది, ఆ వాతావరణం నుంచి నన్ను రక్షించు. స్మృతి దేహి మాం రక్ష, భక్తితే దేహి మేఘిరా, నువ్వు తప్ప నాకు ఇంకే అర్థం లేదు. అది మనకి కావలసినటువంటి భావన. భగవంతుడు తప్ప మనకు అన్నీ కావాలి. ఎందుకు భగవంతుడు కావాలి అంటే ఎన్ని బేసిస్ ఇది కావాలి. ఎందుకు భగవంతుడు కావాలి అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి. భగవంతుడు ఎందుకు రావాలి అంటే పెళ్లి తొందరగా అయిపోవాలి. భగవంతుడు ఎందుకు రావాలి అంటే రేపు ఎందుకంటే ఎక్స్ వాళ్ళు ఏమైనా వస్తే వాళ్ళు నాకు అడుగుతారనుకుందాం. భగవంతుడు మాకు అక్కర్లే, మనము మనం చేసేటటువంటి సాధనలో మాత్రమే, ముఖ్యంగా దత్తప్రదక్షిణ చేస్తున్నట్టు మాత్రమే ఆ గురువుని పట్టుకుంటాం. ఆయన పట్టుకుంటే ఇవన్నీ మనకు చేతుల్లోనే ఉంటాయి. ఎక్కువ లాభం కోసమే రామకృష్ణ పరమహంస దగ్గరికి కొంతమంది సేఠులు వెళ్ళి మీరు ఎంత త్యాగమూర్తిగా ఉన్నారు, చాలా సిగ్గిస్తున్నాను సిగ్గుడు పెడతారు రామకృష్ణ పరమహంస, మీరు నన్ను పొగుడతారేంటారు, మీరు చాలా త్యాగమూర్తులు అండి అన్నారు. ఇంకా సిగ్గుపడిపోయింది రామకృష్ణ పరమహంస, నేను కాదయ్యా త్యాగమూర్తులు, మీరు ఇంత ధ్యాన సంపద, ఇంత సంపద మీరు పొందవచ్చు, ఇదంతా వదిలేసి కాస్త 2-3 రత్నాల కోసం అవసరపడుతున్నాను, నేను ఆ 2-3 రత్నాలని వదిలేసి దీనిని ఎంత పడ్డాను, నేను త్యాగనా మీరు త్యాగిరా, మీరే నిజమైన త్యాగరాని. ఇచ్చేత ఆ జాగ్రత్తగా భక్తితే దేహమే అనే భావనతో ఈ 3 బిందువుని గుర్తు చేస్తుంది. ఎక్కడున్నాయి ఈ 3 బిందువులు? మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహత, నిశుద్ధి, ఆద్య, సహస్రము. సహస్రం పైన అంటే ఈ పైన, ఈ పైన ఉంది గురువు లేదు, ఇది దీంతో పాటే గురువు నడుస్తున్నాడు. నిరంతరము గురువు కూడా ఉంటాడు. అందుకే అర్జునుడితో అంత ఢంకా కొట్టి చెప్పగలిగాడు. ఇద్దరం కలిసి అర్జునుడు పుట్టడం మానేసిన ఈయన పోడు ఎక్కడికి, ఎక్కడ పోతాడు ఈయన? అజోపిస్సన్ నవ్వే ఆత్మ భూతానాం ఈశ్వరోపిస్సన్, ఇంతగా లేదు. అన్ని భూతాలకి మీద ఐశ్వర్యం ఉన్నటువంటి ఈ గురువు ఎక్కడ పోతాడో ఆ జగత్తుడు. మనం పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. గురువు పోడు, అందుకనే చెప్పగలిగాడు అర్జునుడితో నేను కూడా ఉంటానని. ఇది కూడా ఉంటున్నటువంటి స్థాయిని మనసులో ఊహించుకుని ఒక్కసారి తిరుగుతాము. ప్రదక్షిణ చేస్తూ, ఈ ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మీరు 3 బిందువులు ఊహించుకోండి. సహస్రంలో శిరస్సులో 3 బిందువులు ఊహించుకోండి. మీ ఇష్టం ఎక్కడ, దాని లొకేషన్ గురించి అదే కాకండి. 3 బిందువులు ఈ బ్రహ్మ విష్ణు శివ బ్రాహ్మి వైష్ణవి శాంభవి ఏదైనా పేరు పెట్టుకోండి, ఆ పేరుల యొక్క కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోతుంది. ఈ 3 కాంబినేషన్ మనలో ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా దిగుతుంది. అసలు ఎక్కడ అవసరం లేదా, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా దిగుతుంది. ఇవి శక్తులు మాత్రమే, సహస్రారంలో సంకల్ప సాంబార్ చేయాలి. ఎంత టైం పెట్టింది సంకల్పానికి? ఒక సెకండ్ పెట్టింది. కానీ ఎలా చేయాలో తెలియదు. లాభం లేదు కదా. అంచేత ఈ ఇచ్చాశక్తితో పాటు ఏం ఖర్చు ఉండాలి? జ్ఞానశక్తి. సాంబార్ పెట్టడానికి కూడా యోగ విద్య కావాలి, జ్ఞానశక్తి. కానీ జ్ఞానం ఉంది, అంతా ఉంది, పప్పు లేదు, చింతపండు లేదు, పెట్టగలమా? పెట్టలేం కదా. అంచేత ఆ జ్ఞానము ఏ ఏ క్రియలతో కలిసి ఉండాలో తెలియాలి. హౌ టు యూటిలైజ్ ఇట్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను కూడా మైసూర్ పాక్ చేశాను. అలా మైసూర్ పాక్ స్పెషలిస్ట్ అది, మీరు ఎవరు విని ఉండారు అది. మళ్ళీ చేయమంటే నేను చేయలేదు. ఇంచేత అక్కడ క్రియాశక్తి పంపించింది, తెలియదు ఎంతసేపు వేయించాలో ఎంతసేపు పెట్టాలో. ఆ ఇచ్చాశక్తి వల్ల ఈ సంకల్ప శక్తి ఈ క్రియాశక్తితో జోడింపబడి ఉండాలి. కాకపోతే అక్కడికి లేచి వెళ్ళాలి ఎందుకులే? అది వెయ్యొద్దు. మనం సాంబార్ అయితే వేయకపోతే బతకే కదా. పక్క చూస్తున్నాను చాలా సార్లు మీకు అనుభవం తీసుకుంటుంది. ఎందుకులే? సత్యేసుకుందాం. ఇంచేత ఈ లింక్ లేదు, ఇచ్చాశక్తికి క్రియాశక్తికి లింక్ లేదు. ఈ మూడు లింకులు సహస్రాలలో ఏర్పడతాయి మన జీవితాలలో. ఇంది హెడ్, ఇది అబవ్ హెడ్ సహస్రారంలో ఇది ఏర్పడిన తర్వాత ఈ మూడు బిందువులు మీరు మనసులో ఊహించుకోండి. ఇది ఏ క్షణంలో జరిగింది? నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి స్మృతి దేహి మాం రక్ష భక్తి దేహి మే దృఢాం అనుకుంటున్నప్పుడే ఈ ప్రాసెస్ అయిపోవాలి. ఈ మూడు బిందువులు ప్రాసెస్ అంటే నాలో ఇచ్చాశక్తి ఉంది. ఈ ఇచ్చాశక్తి ఏ సంకల్ప శక్తి అని ఇచ్చాశక్తి అనండి, పేర్లలో కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది దేని యొక్క రిఫ్లెక్షన్? బ్రాహ్మీ శక్తి, క్రియేటివ్ పర్పజెస్. జ్ఞానశక్తి వైష్ణవి శక్తి యొక్క రిఫ్లెక్షన్. క్రియాశక్తి శాంభవి శక్తి యొక్క రిఫ్లెక్షన్. అంటే ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇది రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఓం వరదాయ నమః. ప్రదక్షిణ పూర్తయింది. మన స్థలానికి మళ్ళా మనం తిరిగి వచ్చాం. వీలైనంత వరకు కుర్చీలో ఫోటో పెట్టుకుని ఫోటో చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించండి. వీలు కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మ ప్రదక్షిణ చూసుకోండి. కానీ వీలు కాకపోతే మాత్రమే చేసుకున్న తర్వాత ఓం వరదాయ నమః. ఇది పూజ మీకు అర్థమైంది కదా. సూర్య నమస్కారాల్లోని రెండవ పూజ జనక వంగుతాం, విశుద్ధి చక్రము బయటకు వచ్చినట్టు. అప్పుడు ఈ ఇచ్చాశక్తి మన ఆత్మతలంలోకి దిగుతుంది. సహస్రారం నుంచి విశుద్ధిలోకి దిగింది. ఏం దిగింది? సంకల్ప శక్తి దిగింది, ఇచ్చాశక్తి దిగింది. దీన్ని ఆత్మతలము అంటాం
మనం.
కలర్ మారుస్తుంది. ఇందుకే దీన్ని శబ్దబ్రహ్మని అంటాం. విశుద్ధి కదా, బ్రహ్మశక్తి. ఈ బ్రహ్మ యొక్క రిఫ్లెక్షనే. కానీ శబ్దం ఆకాశతత్వం దిగింది. శబ్దబ్రహ్మను కూడా అంటూ ఉంటాం దీన్ని. ఈ బిందువుని ఆత్మ ఇక్కడ నుంచి బుద్ధి తలానికి ఒకటి ఉంటుంది. అంటే ఇది వైష్ణవి శక్తి, ఇది బ్రాహ్మీ శక్తి, ఇది రుద్రశక్తి. పేరు మారుస్తున్నానంటే రుద్రశక్తి అయినా శివశక్తి అయినా ఉంటా ఉంది కదా, నామని చూసాక అలవాటు పడాలి. బుద్ధి ఎక్కడ దిగింది? అనాహతంలో దిగుతుంది. ఇంచేత విష్ణువు సర్వవ్యాపి అయినటువంటి విష్ణువు ఎక్కడున్నాడని చెప్పినంతను హృదయంలో ఉన్నాడు. ఉద్దేశోజన విష్ణుడు రామయం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయ ఎక్కడ దిగుతుంది?
రుద్రశక్తి మన అరూపాలు
ఇవి మూడు బిందువులు. ఈ మూడు బిందువుని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది మన జీవాత్మ, ఆత్మ, బుద్ధి, మనస్సు. ఈ మూడు త్రిపుటి ఉండే దీన్ని మనం జీవాత్మ అని పిలుస్తూ ఉంటాం. మన వేదాంత శాస్త్రంలో కానీ పుస్తకాల్లో కానీ ఎక్కడెక్కడ జీవాత్మ అని మాట వస్తుందో ఇది మూడింటి కలక ఆత్మ విశుద్ధి. బుద్ధి అనాహకం, క్రియాశక్తి అంటే రుద్రశక్తి మన మనస్సు. కానీ ఏ మనస్సు? రూపరహితమైనటువంటి మనస్సు గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ఏం తెలియదు రూప సహితమైన మనస్సు గురించి ఏది తెలియదు. సైకాలజిస్ట్ మనోవైజ్ఞానికులు వాళ్ళని ఒకసారి మనం ప్రశ్న వేసి చూడండి, ఎప్పుడైనా మనస్సు ఎక్కడుందయ్యా అని ఏం చెప్తారో చూద్దాం. మనస్సు ఎక్కడ ఉన్నది? మనసు బాగోదు. ఎక్కడుందో తెలియదు కానీ మనసు బాగాలేదు. చాలా కామన్ వర్డ్ కదా, నా మూడు బాగాలేదు అన్నా మనసు బాగాలేదన్నా ఒకటే. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే మూడు బాగాలేదు, తెలుగు భాషలో చెప్పాలంటే మనసు బాగాలేదు. కానీ మనసు ఎక్కడుంది? మన శరీరంలో ఏ భాగంలో ఉంది? తెలీదు. ఋషులు మాత్రము ఘంటాపరంగా చెప్పారు, మణిపూర్గా చెప్పారు. మనసు ఎందుకుంది, ఎలా ఉంది అన్నది మనం ఇప్పుడు చేసే దత్త ప్రదక్షిణలకు ఇంపార్టెంట్ కాదు. కానీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఒక్క దత్త ప్రదక్షిణ మీద మీరు అలాగే మననం చేసుకుంటూ పోతే ఎంత విజ్ఞానం వస్తుందో. చేసుకోవాలి రోజు మననం చేసుకుంటూ చేసుకుంటే అదే దిగుతుంది కిందకి. దిగటం కిందకి అప్సు అలాగే దిగుతుంది, గ్యారంటీగా అలాగే దిగుతుంది. అంచేత ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు అనేటటువంటి మూడు బిందువుల త్రిక్ ఉండే ఈ మూడు బిందువుల కలయిక, ఈ మూడు బిందువుల కలయికే శ్రీచక్రంలో లోపల ఉన్నటువంటి ఏకత్వం. ఇది దేని యొక్క రిఫ్లెక్షన్? ఈ బిందువుల యొక్క రిఫ్లెక్షన్. సెంటర్ లో ఉన్నటువంటి ఒక బిందువు యొక్క రిఫ్లెక్షన్ గా అక్కడ చూపిస్తాను శ్రీచక్రంలో. అది ఇంతంటే కొంతమందికి దాని మీద అవగాహన ఉంది కనుక దాంతో కూడా మీరు లింక్ పెట్టుకోవచ్చని చెప్తున్నా. కానీ అది అవసరం లేదు, అది పెద్దగా పడి నేను చెప్పాను. నేను కన్ఫ్యూజ్ చేయకపోతే నాకు తృప్తి ఉండదని అంటే ఈ మాట పడేసరికి మీరు కన్ఫ్యూజ్ అయిపోతే నాకు ఆరోగ్యం అబ్బాయి అర్థం కాలేదు. అంటే ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆత్మ, బుద్ధి, మనస్సుగా ఏర్పడింది. ఇది అనేక జన్మలు ఎత్తుతూ ఉంటుంది. ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు అనేటటువంటి జీవాత్మ ఒక్క శరీరమే కాదు ధారణ చేసింది. ఇది వరకు ఎన్నో శరీరాలు ధారణ చేసింది, మళ్ళీ ఎన్నో శరీరాలు ధారణ ఖచ్చితంగా చేయబోతుంది. ఇది ఏది? ఈ శరీరాలు. ఏ శరీరాలు? ఈ ఆత్మ, బుద్ధి, మనస్సు ధారణ చేసేటటువంటి శరీరాలు ఒక సూత్రంలో కలిసి ఉండే ముండమాల అని చూసి ఉంటారు మీరు. కాళికాదేవికి వేస్తూ ఉంటారు, శిరస్సులన్నీ కలిపి ఒక మాలలాగా. అది అనేక జన్మలు, ఈ జన్మలో మాల, ఈ జన్మలో శిరస్సు, ఈ జన్మలో శిరస్సు, ఈ జన్మలో శిరస్సు అంతా వేస్తూ ఉంటాం. అంత తప్ప వాడికి బలే ఇవ్వక్కర్లే. ఇది ఎలా తయారవుతుంది? ఈ జీవాత్మ నుంచి ఈ సూత్రాత్మ, భగవద్గీత 7వ అధ్యాయంలో ఈ సూత్రాత్మ గురించి చాలా స్పష్టంగా చెప్తారు. సూత్రే మణిగణ ఇవ ఒక రత్నాల మాలలో రత్నాలు ఎలాగైతే పొదగబడి ఉంటాయో ఆ ఉదాహరణ కూడా ఎంత గొప్పగా ఇచ్చాడో ఆ దేవుడు. మన జీవితము ఒక నరరత్నంగా, ఒక నారీరత్నంగా మారిన జీవితాలే వాళ్ళు కౌంట్ చేసుకుంటారు, మిగతా జీవితాలు లెక్కలోకి రావు. అందుకే గురువు గారు కూడా లెక్కలో చెప్పుకోదలుచుకుని మూడు జన్మలే నేను చెప్తాను, కబీర్ దాస్, సమర్థకుడు రామదాస్, రామకృష్ణ ప్రణాళిక, మిగతా చాలా జన్మలు ఎత్తాను లాభం లేదు అన్నాడు. ఆ రత్నం లాంటి జీవితాలను పొదుగుపరిచేటటువంటి సూత్రము ఇదే. జీవాత్మ
ఈ ఆత్మబుద్ధి మనస్సు అనేటటువంటి కాన్షియస్నెస్ లో మన ఈ అన్ని జీవితాల యొక్క చేతనత్వము, అన్ని జీవితాల యొక్క వాసనలు కూడా అందులోకి వెళ్తూ ఉంటాయి. ఎలా వెళ్తూ ఉంటాయి? ఈ జీవితంలో, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ శరీరంలో, రామసుప్ర శరీరంలో కానీ, నరేంద్ర శరీరంలో కానీ, యోగి గారి శరీరంలో కానీ, నా శరీరంలో కానీ, మనందరి శరీరాలలో ఈ ఆత్మ నుంచి డైరెక్ట్ గా ఒక కిరణం దిగుతుంది స్థూల జగత్తులో, మణిపూరలిక పురంలో అన్నమాట. జాగ్రత్తగా అర్థం చేసుకున్నదే మెయిన్ ఎందుకు సార్, ఆత్మ నుంచి ఒక కిరణము డైరెక్ట్ గా కింద దిగుతుంది, అది స్థూల శరీరం. ఆత్మే స్థూల శరీరంగా మారుతుంది. అంటే స్థూల శరీరం ఏ ఆత్మ? జాగ్రత్తగా ఇది అర్థం చేసుకోగలిగండి. ఇక్కడే అసలైన ట్రిక్ పెట్టారు వాళ్ళు సాధనలో. శరీరం అర్థమవుతే ఆత్మ అర్థమవుతుంది, ఆత్మ అర్థమవుతే శరీరం అర్థమవుతుంది. శరీరానికి ఆత్మకి సంబంధం ఉంది, కానీ ఈ మిగతావి అంతా చక్రాలు వేస్ట్. మిగతా చక్రాలకి ఏమీ విలువ లేదు. ఇదేం చక్రం ఇది? శుద్ధి. ఇది ఈ రెండింటికి మధ్య లింక్ ఉంది. ఈ మధ్యనంతా మీరు పక్కకి దాటించేయవచ్చు. అదే సుషుమ్న నాడి. ఇలా ఉండదు, ఇంకెలా ఉండదు. డైరెక్ట్ లింక్ మీరు పట్టుకోగలిగితే అసలు నీ గందరగోళం అంతా ఉండదు, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. తర్వాత మనం మీరు ఆ సాధన చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ ఇది దిగటం మీరు భావించుకోవాలి. ఇది దిగటం భావించుకోవటం ఎలా భావించుకుంటారు? ఇది ఏ స్థితిలో ఉన్నారు మీరు గుర్తు చేసుకోండి. ఓం వరదాయ నమః, ఓం వరదాయ నమః. ఇదే స్థితి సాష్టాంగం. ఓం వరదాయ నమః. సాష్టాంగం పడిపోయారు, భూమి మీద పడిపోయారు, స్థూల జగత్తు మీద పడిపోయారు. స్థూల జగత్తులో లీనం అయిపోయి ఉన్నారు. లీనం అయిపోయినప్పుడు గురువుకి ప్రార్థన చేయండి. గురు బ్రహ్మ, విశుద్ధి నుంచి ఒక కిరణము మూలాధారం వరకు వస్తుంది, లేకపోతే ఆత్మతలం నుంచి స్థూల తలంలోకి ఈ శరీరంగా మారింది. పడుకునున్నాం మనం. గురుర్ బ్రహ్మ అనే పదం ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఈ భావన చేస్తుంది, ఆత్మ నుంచి స్థూల శరీర నిర్మాణం జరిగింది. గురుర్ విష్ణు, బుద్ధి నుంచి కామమేతనం. అంటే ఈ బుద్ధి కోరికలుగా మారేది. కామం అంటే కోరిక, డిజైర్స్.
గురుదేవో మహేశ్వర
స్వరూప మనస్సు. అంచేత ఈ ఆత్మ బుద్ధి మనస్సు, స్థూల శరీరము, కామమైన శరీరము అంటే కోరికలు మన ఆలోచనగా మారేవి. ఇది ఏం పూజలో ఉన్నాం? సాష్టాంగంలో ఉన్నాం. ఇచ్చేత ఈ ప్రోసెస్ మనం చేసాం. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయాదే స్మృతి దేహి మాం రక్ష భక్తితే దేహి మే దృఢా. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చాం. తర్వాత ఓం వరదాయ నమః, ఓం వరదాయ నమః, ఓం వరదాయ నమః. సాష్టాంగం. ఓం వరదాయ నమః ఇచ్చాశక్తి ఆత్మతలంలోకి దిగింది. ఓం వరదాయ నమః పాతహస్తాసనము జ్ఞానశక్తి బుద్ధితలంలోకి దిగింది. ఓం వరదాయ నమః రుద్రశక్తి అరూప మనసులోకి దిగింది. సాష్టాంగ పడిపోయాం. సాష్టాంగ పడిపోతున్నప్పుడు గురువుని తలుచుకుంటున్నాం మనం. గురు బ్రహ్మ ఆత్మ స్థూల శరీరంగా మారింది. ఆత్మే స్థూల శరీరం. గురు విష్ణు బుద్ధే కామతత్వంగా మారింది. రసో వయస సకామయత అని ఉపనిషత్తులో వర్డ్స్ వస్తాయి. ఇవే వర్డ్స్ వాడేవి. ఇంకా గురుదేవు మహేశ్వర అరూప మనస్సు స్వరూప మనస్సుగా మారింది. సాష్టాంగంగా ఉన్నాం మనం. ఈ స్థూల శరీరం ఏర్పడింది. అయిపోగానే మళ్ళా మనం దేనికి వెళ్తాం? నాభి దర్శనం పూజలోకి వెళ్తాం కదా. ఆ నాభి దర్శనం పూజలోకి వెళ్ళినప్పుడు ప్రభువుని చూసుకుందో ఈ స్థూల కామ కోరికలను, ఈ ట్రయాంగిల్ ని
ఇప్పుడు మనం
వెళ్ళాం
తీర్చినట్టే కదా.
రంగమాలి ఈ నాభి దర్శనం చూసుకుంటున్నప్పుడు నా యొక్క స్థూల శరీరము, నా యొక్క కోరికలు, నా యొక్క ఆలోచనలు మీకు సమర్పణ చేస్తున్నాను. జీవాత్మకి సమర్పణ చేస్తున్నాను అనే భావనతో గుడ్డును చూసుకుంటాం. ఎలా సమర్పణ చేస్తాం? నా యొక్క కర్మేంద్రియాలను, వాక్ పాణి పాద పాయు ఉపస్థలను, నా యొక్క జ్ఞానేంద్రియాలను, శబ్దస్పర్శ రూపరసగంధాలను నీకు సమర్పణ చేస్తున్నాను. సమర్పణ చేసేగానే మళ్ళీ ఏం చేస్తాం? మనం వజ్రాసనంలోకి వస్తాం. ఈ వజ్రాసనంలోకి వచ్చిన తర్వాత చేసేదానికి ఈ బొమ్మ కావాలి. చెప్పబోయేది
మళ్ళీ జ్ఞాని వైష్ణవి అశ్వాముడు
వజ్రాసనంలో కూర్చున్నాము. వజ్రాసనంలోకి వచ్చేసరికి మనం ఏ ఏ స్థితిలో దాటాము? గురువు యొక్క అనుగ్రహంతో ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులను సహస్రాలలో దింపుకుని, సహస్రాలలో దిగినటువంటి ఈ శక్తులను ఆత్మ బుద్ధి మనోమయ జగత్తులోకి దింపుకుని సహస్రాయ నమస్కారం చేసుకుంటూ స్థూల రామమయ మనోమయ ఆలోచనల తలాన్ని నీకు సమర్పణ చేస్తున్నాను. నా జీవితం ఇంకా నాకు అక్కర్లే, నువ్వు ఎలా నడిపిస్తావో అలా నడిపించు. మీరు కాస్త జాగ్రత్తగా ఒక కథ చెప్తూ ఉంటారు, నా కథని మీరు కథలాగా నడపండి. ఆ కథను గుర్తు చేసుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. వైజాగ్కి పంపించాలి అని భార్యాభర్తలు ఒంటిలో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ నౌకర్ని వైజాగ్ పంపించాలి. నౌకరు విన్నాడు, చాలా మంచివాడు, అంత బుద్ధిమంతుడైనటువంటి నౌకర్ దొరకడు, ఐడియల్ అనమాట. అసలు మన నోట్లో మాట్లాడాలని పనిచేసేస్తూ ఉంటాడు. విన్నాడు వైజాగ్ వెళ్ళాలని. రెండో రోజు పొద్దున వెళ్ళి నేను చూసేసరికి విన్నాడు నౌకర్, ఎంత మంచివాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పుకుంటూ మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. ఏదైనా ఎక్కడికి వెళ్ళిపోయాను, వైజాగ్ వెళ్ళొచ్చాను. ఎందుకు వెళ్ళాను? నేను మీద రాత్రి మొన్న అప్పుడు అనుకుంటున్నాను కదా నన్ను వైజాగ్ పంపించాలని వెళ్ళొచ్చాను. మన జీవితాలు అలా ఉంటాయి. ఈ ఆత్మబుద్ధి మనస్సు మనం ఈ స్థూల జగత్తులోకి ఎందుకు పంపించిందో మనం తెలియకుండా జీవిస్తున్నాం. ఖచ్చితంగా తెలియదు మనకు. ఎప్పుడో జన్మం మనకు తెలియదుగా, ఎందుకు పుట్టామో మనకు తెలియదుగా. దిశారహితమైనటువంటి అర్ధరహితమైనటువంటి జీవితాలు. ప్రెసిడెంట్ కావచ్చు వాడు, యుఎన్లో ప్రెసిడెంట్ కావచ్చు వాడు, ఏదైనా కావచ్చు, కానీ వాడికి దిశ తెలియదు. మన భారతదేశం ఆ దిశని చెప్పగలిగేటటువంటి శాస్త్రం ఉంది కనుక ఇంత గొప్ప జగద్గురు అవుతుంది భవిష్యత్తు. ఏంటంటే ఈ కాలంలో ఒకళ్ళిద్దరు గురువులకి తప్ప నిజంగా అసలు ఈ మానవ శరీరం ఎందుకు వచ్చిందో, ఎందుకు మీరు పుట్టారు, ఎంత గొప్ప వాళ్ళు ఏమిటారు, మీరు అందరూ ఇచ్చిన వాళ్ళే, డౌటే లేదు అందులో. ఇది లేకపోతే ఈ ఉండగా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కదా. మరి ఇక్కడికి వచ్చామంటే అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నామనే మనం దాన్ని మర్చిపోయాం. మర్చిపోయి వైజాగ్ వెళ్ళిపోతున్నాం, తిరిగేస్తున్నాం గబగబా. ఉద్యోగాలు చేసేస్తున్నాం, బిజినెస్లు చేసేస్తున్నాం, ఏదేదో చేసేస్తున్నాం. ఏం చేస్తే ఏం లాభం, ఎందుకు ఎలాగో తెలియకపోతే అది గుర్తు చేసుకోవాలి. అది గుర్తు చేసుకోవటానికి ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చాం మనం, వజ్రాసనంలోకి వచ్చాం కదా, ఎలా గుర్తు చేసుకుంటామో చూడండి.
ఈ శాంభవి శక్తి నుంచి ఒక కిరణ లక్కిన స్థూల శరీరం భావన
వజ్రాసనంలో కూర్చున్నాం. మన శిరస్సు శిరస్సులో చాలా చిన్నగా ఒక గీత చిన్నగా మూలాధారంలోకి దిగింది అనుకోండి. దిగితే ఏమైంది? ఏడు లోకాలు తయారైనట్టేగా. ఈ ఏడు చక్రాలు ఉంటేనే కదా మూలాధారం ఉండేది. ఈ ఏడు చక్రాలు ఉన్నాయి, మన వాళ్ళందరికీ ఏడు చక్రాలు ఉన్నాయి. ఉపయోగించుకోగలుగుతున్నాం వాళ్ళు ఏడు చక్రాలని, దేన్ని మనం ఉపయోగించుకోవటమే, అవి మనం ఉపయోగించుకుంటున్నాయి. మనం వాటి మీద ఏ విధమైనటువంటి కమాండ్ లేదు మనకి. అవి మన గాలి వాటల్లో ఎలా కొట్టి బారేస్తున్నాయో అలా విడిపోతున్నాయి. ఈ రోజు నుంచి దత్త ప్రదక్షిణ చేస్తున్నటువంటి నేను, వజ్రాసనంలో కూర్చున్నటువంటి నేను, ఈ ఏడు లోకాలను నా కంట్రోల్లో ఉంచుకుంటాను. ఒకే గీత మీద నడిపిస్తాను, ఒకే మార్గంలో నడిపిస్తాను. కనుక మనం గంగ లక్ష్మీధర దేశికాచార్యం తెచ్చుకుంటాం, ఒకలోకే శ్రీరామ శర్మ ఆచార్యం తెచ్చుకుంటాం. గంగ లక్ష్మీధర దేశికాచార్య కానీ నడుస్తూ ఉంటాను, జీవిస్తూ ఉంటాను అంటే గుంటూరు స్టేషన్ లో దిగాను నేను. ట్రాఫిక్ రూల్స్ అన్ని నాకు తెలుసు, బయలుదేరా తిరుగుతున్నా. శంకర విలాస్ వచ్చాను, కాలేజీకి వెళ్ళాను, అంతా తిరుగుతుంది.
యాక్సిడెంట్స్ అబౌ గ్యారంటీగా. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి తెలియలేదు అనుకోండి, ఈ ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని ఏం చేస్తాను నేను? కానీ ట్రాఫిక్ రూల్స్ తెలియకపోతే ప్రమాదమే. అలాగే ఈ ఏడు లోకాలు ఉన్నాయని నాకు తెలిసింది, కానీ ఏడు లోకాలు నా వెన్ను కోసం ఉన్నటువంటి ఏడు చక్రాల మీద నేను సూపర్ ఇంపోజ్ చేసుకున్నా, వీటిని దేనికి ఉపయోగించాలి నేను?
వైష్ణవి శక్తి నుంచి గురించి ఉత్తీర్ణమే లక్ష్యంగా ఉంటుంది.
ఎలా దిగిందో అర్థం లేదా ఏడు తలాలు ఏర్పడ్డాయి, ఏడు తలాలు ఇలా ఏర్పడ్డాయి. ఈ ఏడు తలాలను లింకప్ చేస్తూ కిరణం ఇలా కింద దిగుతుంది. ఏం చేస్తుంది ఆ కిరణం? ఈ ఏడు తలాలలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గురువుకి అనుకూలంగానే నేను ఉపయోగించుకుంటాను అనే నిర్ణయాన్ని తెలియజేస్తుంది. ఏడు ప్లేన్స్ ఉన్నాయి కదా, ఈ ఏడు ప్లేన్స్ ఉన్నాయి. కానీ ఏడు ప్లేన్స్ ఇప్పుడు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఇంతవరకు అసలు ఏమున్నాయో మనకు తెలియదు, వాటి గురించి అనుభూతి లేదు, అవేంటో కూడా మనకు తెలియదు, మన ఆలోచనలు అసలు తెలియదు. కోరికలు కొంచెం కొంచెం తెలుసు, ఇది ఉంటే బాగుంటుందిలే, అది ఉంటే బాగుంటుందిలే. స్థూల శరీరం కోరికలు ఉన్నాయి, బాగా చదువుకోవాలి. ఇవాళ నేను అనుకున్నాను నేను చాలా నోట్స్ రాసుకోవాలని పడుతున్నాను కదా. అంచేది ఏంటి, కోరిక అయితే ఉంది కాలేజీలో రేపు చెప్పాలి నోట్స్ రాసుకోవాలని. శరీరం గారు ఏం చేశారు? గర్జం అంది, నిక్కలేదు. ఇప్పుడే ఆ లింక్ అనమాటది, అన్ని ఒకదానితో పరస్పరము, ఆ గురువు యొక్క శక్తి, ఆ గురువు యొక్క ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆ గురువు యొక్క ఏర్పడినటువంటి ఆత్మబుద్ధి మనస్సు సముదాయము, దాంతో ఏర్పడినటువంటి స్థూల కామ ఆలోచన సముదాయాలన్నీ కూడా ఈ వైష్ణవీ శక్తికి అనుకూలంగా ఉంటాయి. అంటే పురాణాల్లో ఎప్పుడు కూడా శివుడు వరాలు ఇచ్చేస్తూ ఉంటే విష్ణువు దాన్ని కట్ చేస్తూ ఉంటాడు, మార్గంలో పెడుతూ ఉంటాడు, డైరెక్షన్. అందరి శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని ఏం కాదు, ఈయన ప్లేన్స్ నిర్మించాడు, విష్ణువు గారు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ఇంతవరకు ఉపయోగించుకున్నాక ఇంతవరకు మన ప్రయత్నాలతోనే రావాలి. ఈ బిందువు అర్థం చేసుకోండి, ఇక్కడికి రావాలి. ఏంటి బిందువు? మన స్థూల శరీరము, మన కోరికల శరీరము, మన ఆలోచనను గురువుకి సమర్పణ చేసేయాలి. అంతవరకు వచ్చాం. రెండవ నమస్కారంలో మొదటి నమస్కారం ఏంటి? ఏడు లోకాలు ఏర్పడ్డాయి రుద్రశక్తితో. రెండవ నమస్కారం ఏంటి? ఏడు లోకాలను గురువు యొక్క లక్ష్యం వైపుకే నేను తీసుకెళ్తాను. ఇంతవరకు వచ్చాక ఇంకా మనం చేసేదేం లేదు. కనిష్ఠే వచనంతవ, నువ్వు చెప్పింది నేను చేస్తానంటాడు మూడవ నమస్కారంలో. అప్పుడేమవుతుంది? అక్కడ నుంచి ఒక కిరణం తెలియజేస్తుంది, దీని పైకి లాగుతుంది, ఇది అనుగ్రహం, ఇది సాధన. కొత్త ప్రదర్శనలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం, కానీ మొత్తము మీరు మనసులో తిరగాలి. గంటలు గంటలు ఏం పడుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పడుతుంది, కానీ మీరు చేయదలుచుకుంటే మూడు నిమిషాల్లో అయిపోతుంది. ఆ పూజల్లో ఆ నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధి స్మృతి దేహి మాం రక్ష భక్తి దే దేహి మే దృఢా ఇంతవరకు వచ్చాం. ఓం కార్తవీర్యాది, మీతో నమస్కారం అనుకున్నాం. అప్పుడు ఓం కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయ నమ ఆత్మ, కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయ నమ బుద్ధి, కార్తవీర్యాది రాజరాజ్య ప్రదాయ నమ అరూప మనస్సు, ఆత్మబుద్ధి మనస్సు ఏర్పడింది జీవాత్మ. ప్రస్తుతం జీవాత్మకి మనకి సంబంధం లేదు, దాని పని పాపం అదేదో చేసుకుంటుంది, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. జీవాత్మకి ఏం కావాలో అని కూడా మనం అడగటం లేదు. ఇప్పుడు అడుగుతున్నాం మనం, ఇక్కడ సాష్టంగా పొజిషన్ లో ఉన్నాం గురువు బ్రహ్మ. ఈ స్థూల శరీరం ఈ ఆత్మే గురువు విష్ణువు. నా కోరికలు గురువు యొక్క బుద్ధి, జీవాత్మ యొక్క బుద్ధి. గురువు దేవో మహేశ్వర, నా ఆలోచనలు జీవాత్మ యొక్క ఆలోచనలే. ప్రస్తుతం మనకు తెలియదు జీవాత్మ యొక్క ఆలోచన, అసలు ఆ స్థితిలోనే మనం జీవించడం లేదు, అసలు ఆ నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనకి లేదు. ఎంత దూరం వెళ్ళిపోయామో, అసలు మన శరీరం ఎందుకు ఏర్పరచుకున్నామో, అక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయామో చూసుకోండి. అందుకే ప్రాడిగల్ సన్స్ అంటారు, దారి తప్పినటువంటి వ్యక్తులు. అసలు ఇది ఇంతవరకు మనకు తెలియదు అసలు, కానీ దాని రిఫ్లెక్షన్ ఇది. ఇక్కడ సుఖమే ఉంటుంది, ఇక్కడ ఈ దారిలో మీరు వెళ్తే తప్ప. అంచేత ఆత్మే స్థూల శరీరము, బుద్ధే కామము, అరూప మనస్సే నా ఆలోచనలు, ఇది నేను మీకు సమర్పణ చేస్తున్నాను. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవై నమః అని నాకు దర్శనం చేసుకుంటే నా యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మీకు సమర్పణ చేసిస్తున్నామంటే వజ్రాసనంలో కూర్చున్నాం. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు ఏమైంది, ఈ మూడు కలిసిపోతున్నాయి. ఇది ఈ జన్మలో ఉన్నటువంటి స్థూల కామ ఆలోచన, ఇవి జన్మ జన్మాంతరాల నుంచి దీనికి అసలు జ్ఞానము. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సాధన యొక్క ఎక్స్పాన్షన్ ఎంత గొప్పదో మీరు ఆలోచించుకుంటే ఈ సాధన యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. ప్రతి జన్మలో ఈ స్థూల కామ కోరికల శరీరానికి దాని లక్ష్యం తెలుసు అనుకుందాం. ఇప్పుడు తెలియదు మనకి, తెలుసు అనుకుందాం, తెలిసి సాధన చేసుకుంటాం అనుకుందాం. దానికి ప్రకారం ప్రకృతి ఎలా నడిపిస్తే అలా 10 లక్షల సంవత్సరాలు పడుతుంది పూర్తి పరిపక్వత స్థితి వచ్చి ఈ స్థితికి చేరుకోవటానికి. 10 లక్షల సంవత్సరాలు అప్పుడు పడుతుంది. ఎప్పుడు వీళ్ళకి తెలిసి ఉండాలి ముందు, అసలు నేను ఎందుకు పుట్టాను, వీళ్ళ దగ్గరే ఎందుకు పుట్టాను, ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టాను, ఇలాంటి పిల్లలే నాకు ఎందుకు ఉన్నారు, వీళ్ళతో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో, ఈ ప్రాబ్లమ్స్ నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇవంతా వాడికి తెలుసును అనుకున్నటువంటి జన్మ అవుతే 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ మీరు ఈ సాధన ఇప్పుడు చెప్పినటువంటి సాధనలు కనుక క్రమంగా మనస్ఫూర్తిగా తీసుకొస్తే 2.5 సంవత్సరాల్లో దాటేస్తారు. అది గ్యారంటీ, గురువు ఇచ్చేటటువంటి గ్యారంటీ, నేను ఇచ్చే గ్యారంటీ ఏం కాదు, అది వాళ్ళు ఇచ్చుకుంటున్నారు వాళ్ళ అవసరాలు వాళ్ళది. మరి 2.5 సంవత్సరాల్లో 10 లక్షల సంవత్సరాల స్థాయికి వెళ్ళగలము అని తెలిసి కూడా నీకు ఇంకా చిన్న చిన్న కోరికలే మిగిలిపోయాయనుకో, ఆ కోరికలు తీర్చుకోవడానికి చాలా మంది గురువులు ఉన్నారు, ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోకండి అని నేను చెప్పేది. ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టం, ఆ 10 లక్షల సంవత్సరాల జీవితాన్ని దాటేస్తాం ఈ 2.5 సంవత్సరాల్లో అని చిన్న కోరిక మీకు ఉంది చాలు. పెద్ద పెద్ద కోరికలు ఉంది, ప్రెసిడెంట్ అయిపోవాలి, కోటీశ్వరులు అయిపోవాలి అనే పెద్ద కోరికలు మనకు వస్తుంది. చిన్న కోరిక ఏంటి మంది, 2.5 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 10 లక్షల సంవత్సరాలు, ఆ చిన్న కోరిక చాలా మంది. ఆ కోరిక ఇక్కడ తీరుతుంది పెద్ద నమస్కారాలలో. నేనేం చేయలేదు, ఈ 7 పదాలు కూడా నువ్వు నిర్మించావు, గురువు నిర్మించాడు, ఆ గురు సత్తా నిర్మించింది, మనం నిర్మించుకోలే 7 పదాలు. నువ్వు ఎందుకు నిర్మించావో డోలు లక్ష్మీధర దేశికాచార్య అది నాకు తెలుసు, నువ్వు చేసావు ఇది. ఈ జన్మ నేను ఎత్తడానికి కారణం నువ్వే, 7 తలాలు. ఈ నీ మార్గంలోనే నేను నడుస్తాను, ఈ స్థూల శరీరము, ఈ కోరికలు, ఈ ఆలోచనలు నీకు సమర్పణ చేస్తున్నాను. 2 నమస్కారం. అప్పుడు 3 నమస్కారంలో నన్ను చేయమంటావు, ఏదే ఇచ్చేసి కదా గురువు అన్నాడు జగద్గురు. నువ్వు ఇష్టం వచ్చి చేయవయ్యా అంత చెప్పేశాను కదా ఎక్స్ప్లెనేషన్, అది తెలియదు, దయచేసి మనకు తెలుసుకున్నాం అనుకోకండి. 10 లక్షల సంవత్సరాల కార్యక్రమాన్ని 2.5 సంవత్సరాల్లో మీరు పూజ చేసేయగలను అనుకుంటే అది తెలిసి ఎలా పూజ చేస్తాను, అంతా ఏం చేస్తావు, మళ్ళీ నమస్కారం పెడతా నువ్వే లాగు నాయన. ముందు అయిపోయాయి కదా, చేసి వెళ్తుందా మళ్ళా. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్మేయ దయానిదే స్మృతి దేహి మాం రక్ష భక్తి మే దేహి మే దృఢా ఓం అనఘాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం అనఘాయ నమః. సాష్టాంగ నమస్కారం పూజలు కూర్చో. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాది దర్శనం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మీకు సమర్పణ చేస్తున్నాను. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్పదం దర్శితం ఏన శ్రీ గురవే ఓం శ్రీ గౌరవలక్ష్మీ గణేశికాచార్య భోజనం కూడా మనసుతో చేస్తానని నాకు ప్రామిస్ చేస్తే ఇది కూడా మీరు మనసుతో చేసుకోవచ్చు. భోజనం చేయకండి. ఇదిగో పప్పేసుకున్నాను తినేశాను, ఇదిగో కూరేసుకున్నాను తినేశాను. ఇలా చేసుకోండి. చెప్ప నమస్కారాలు, సూర్య నమస్కారాలు ఒకటి, ఒక సూర్య నమస్కారము, ఒక దత్త ప్రదక్షిణ ఒకటి అయింది. అలాంటి మూడు
మినిమం
అంటే ఏంటంటే నా ఉద్దేశం 12 పోజులు సూర్య నమస్కారాలు ఉన్నాయి కదా, అది ఒకసారి చేసుకుంటే ఇది ఒకసారి చూసుకోండి, ఇది రెండు కలిపి ఒక యూనిట్. ఇలాంటి రోజుకి 3 యూనిట్స్ మినిమం చేయండి. కుండలి ఉండే మూలాధార నుంచి ఆజ్ఞ, ఆజ్ఞ నుంచి మూలాధారం 12 ఒక రౌండ్. ఇవి చేసుకున్నాక మిగిలిన టైం దానికి ఉపయోగించండి. గాయత్రి తీసేయమంటే అన్ని మీ ఇష్టం, ఇంకా ఏది తగ్గించమంటారు లేదు, ఇది కలుపుకోమంటున్నాను. కానీ టైం సరిపోవాలి కదా, దాన్ని బట్టి చూసుకుంటాం.
ఒక సైనికులకి సూర్య నమస్కారాలు మాస్టర్ మార్చారు, క్యాసెట్ రెడీ చేస్తున్నాం పంపుతామని చెప్పి ఒక సంగీతంలో రాసి
ఇది గాయత్రి మనకు వచ్చారన్న.
ఓం భూ
ఇది అనుకోగానే రెండు భావనలు ఒకేసారి చేసుకోవాలి. మీరు అనుకుంటాం ఏంటి, ఒకటి ఒక 4th డైమెన్షన్ నుంచి ఎక్కడి నుంచో సూర్యకిరణం వస్తుంది, స్థూల జగత్తు నుంచి మాత్రం కాదు, మూలాధారంలో 4వ ద్వారం చెప్పానే 4th డైమెన్షన్, ఆ 4th డైమెన్షన్ నుంచి ఒక కిరణము స్క్రీన్ లోకి ఎంటర్
అవుతుంది.
స్క్రీన్ అంటే హృదయం కింద ఉన్నటువంటి, మనసు కింద ఉన్నటువంటి భాగం ఎంటర్ అయ్యి అది 7 రంగులుగా మారుతుంది. విద్య రైట్, ఎరుపు కాషాయము, పసుపు ఆకుపచ్చ, నీలము, ఇండిగో, వైలెట్, వంకాయ రంగు, ఊదారంగు, మళ్ళీ ఊదారంగు,
వంకాయ రంగు, నీలం, ఆకుపచ్చ, పసుపు, కాషాయం.
కొన్ని సాధన అయిపోయింది ఒక రౌండ్ ఒక సైకిల్. దాని మీద అందుకో సూర్య నమస్కారాలతో మొదలెట్టగానే ఒక సైకిల్ కుండలిని సాధన చేశాం మనం రైట్. ఎరుపు కాషాయం, పసుపు, ఆకుపచ్చ, నీలము, వంకాయ రంగు, మళ్ళీ కింద కాదు ఎప్పుడు కూడా ఇక్కడ వదిలేయకండి, మీరు మన కిందకి వస్తుంది కదా ఎప్పుడు కూడా. ఊదా రంగు, వంకాయ రంగు,
నీలము,
నీలము, ఆకుపచ్చ, పసుపచ్చ, కాషాయ రంగు, ఎరుపు. ఇది ఒకటి గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తూ సైమల్టేనియస్ గా చేసుకోవాలంటే చేసుకోండి ఇది, లేదంటే గాయత్రి మంత్రం ఉచ్చారణ అయిపోవాలని నాకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు అనుకోండి.
అన్ని సెంటర్స్ కి స్క్రీన్ నుంచి
స్క్రీన్ నుంచి ఇక్కడ నుంచి డివైడ్ అవుతుంది, స్క్రీన్ నుంచే. దాని తర్వాత ఇక్కడ నుంచి 7 రంగులుగా మారుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు. మీరు పట్టుకోగలుగుతారు తర్వాత రాదు ఎప్పుడో కానీ. మూలాధారం యొక్క 4వ దళం దేన్ని సూచిస్తుందో అది 4th డైమెన్షన్. అక్కడేం లేదు, ఈటీవీ టీవీలో ఉందా, కానీ ఈటీవీ స్విచ్ టీవీలో ఉంది, మరి ఈటీవీ ప్రోగ్రామ్ ఎక్కడుంది, ఈటీవీలో ఉందా, అలాగే 4వ దళం దాన్ని సూచిస్తుంది.
కానీ అది వచ్చేది అంతరిక్షం నుంచి.
సరేనా,
క్లియర్గా ఉందా? ఇక్కడ ఎంత భావ పరిపుష్టి ఉంటుందో అంత రిజల్ట్స్ వస్తాయి మీకు. ఇదంతా కూడా భావనే, మన యొక్క ఏడు చక్రాలే, మీరు చేసుకోవటం బట్టి ఉంటుంది. చాలా క్లియర్గా రంగులు ఊహించుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. రంగుల్లో ఉంది అంతా కూడా. అందుకే వర్ణాలు అంటాం, అక్షరాలు, అక్షరాలని వర్ణాలు అంటే రంగులు అని. మనం ఏ రంగు కళ్ళ దాంతో చూస్తే ఆ రంగు కనిపిస్తుంది ఈ లోపల పైనుంచి సూర్యుడు యొక్క పసుపు రంగు కిరణాలు సహస్రాలు. గురువు అన్నా సూర్యుడు అన్నా వేదిక భాషలో ఒకటే. ఉదయిస్తున్న సూర్యుడిని బ్రహ్మ అంటాం, మిట్టమధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యుడిని విష్ణువు అంటాం, అస్తమిస్తున్నటువంటి సూర్యుడిని రుద్రుడు అంటాం. అసలు ఇదే మళ్ళా ఈ మూడు గోళాలే, తూర్పునున్న గోళము, శిరస్సును ఉన్నటువంటి గోళము, పశ్చిమాన ఉన్నటువంటి గోళము, ఈ సూర్య గోళాల నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాల నుంచి పసుపు రంగు గల వర్ణాలు మన సహస్రాలలోకి పడుతున్నాయి. పడి పడగానే అవి ఎరుపుగా మారుతున్నాయి. ఇక్కడంతా మొత్తము భావనలే. నావెల్స్ చదువుతాం, ఎందుకు చదువుతాం, ఏంటి ఆకర్షణ? ఆ భావనలో నేను అయిపోతాను మీకు. అంతేగా ఇక్కడ కూడా ఆ భావనలో మీరు లీనం అవ్వగలగాలి. ఆ పసుపు వర్ణపు కిరణాలు మన శరీరం మీద పడి ఎర్రగ మారుతున్నాయి. ఎక్కడ పడుతున్నాయి? అదే సహస్రాలలో పడుతున్నాయి. ఇది అనమాట అక్కడ భావన. సహస్రాలలో పడి ఎరుపు రంగుకు మారుతున్నాయి. ఇచ్చేయండి పసుపు కుంకుమ పూజకు ఉపయోగిస్తూ ఉంటాం, ఎందుకు ఉపయోగిస్తాం? కానీ పసుపు కుంకుమ రంగులు మిగిలిపోయి భావన పోయింది. ఆ భావన పసుపు రంగు వర్ణాలు ఎరుపు రంగుగా మారుతాయి. ఆ ఎరుపు రంగుగా మారినటువంటిది మన నిద్రలోకి ప్రవేశించి, మన అంగ ప్రత్యంగంలోకి, క్యాపిల్లరీస్లోకి, మన నిద్రలోకి ప్రవేశించి ఆ గురువు యొక్క శక్తిని మనలో ప్రవేశపెడుతున్నాయి. ఈ భావన దీనిలో రెండు భావనలు సైమల్టేనియస్గా చేస్తాం. స్క్రీన్ నుంచి ఏడు రంగులు పసుపు రంగు వర్ణాలు ఎర్రగా మారి సహస్రాలలో పడి మన నిద్రలోకి కలిసిపోతున్నాయి. ఎర్ర రంగు మన నిద్ర మొత్తము కూడా ఆ గురువుకి అనుకూలంగా మారుతున్నాయి. ఆ సూర్యుడికి అనుకూలంగా మనం జీవిస్తున్నాం. సృష్టిలో ప్రతి వస్తువు సూర్యుడికి అనుకూలంగానే జీవిస్తుంది. మనం తప్ప చెట్టును నాటిన చీకటి దాంట్లో పెట్టి బాటిల్ మీద ఎక్స్పెరిమెంట్ పెడతారు, ఒక రంధ్రం పెడితే వెలుతురు ఎక్కడ వస్తుందో అదే ఉంది. మనం తప్ప మనం సూర్యుడిని చూడే చూడవచ్చు. నాకు గుర్తున్నంత వరకు సూర్యుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని మనం చాలా మంది మర్చిపోయి ఉంటాం. పాపం ఆ గురువు తన కిరణాలను మనలో ప్రవేశపెడుతున్నాడు, మనల్ని ఎలా జీవించాలనుకుంటున్నాడు, జీవింపజేస్తున్నాడు. సో గాయత్రి మంత్రం యొక్క అర్థం కూడా అదే పడింది. పడ్డాక రామ్ మిత్రాయ నమః కదా, రామ్ మిత్రాయ నమః, మనస్సు ఆజ్ఞాచక్రం దగ్గర అంతే. ఇంకా మిగతా ఏమి ఊహించుకోకండి. ఏంటి భావన కావాలి? ఇందాక చెప్పాను నేను మీకు, యోగ శాస్త్రంలో సిద్ధులు అనేక ఉంటాయి. ఆ సిద్ధులన్నీ మానసిక స్థితి యొక్క సిద్ధులే తప్ప ఈ సాధన యొక్క సిద్ధులు కాదు అని. చేత మొదటి సిద్ధి రామ్ మిత్రాయ నమః. ఈ సకల చరాచర జగత్తు కూడా నాకు మిత్రులే, నాకు సహాయపడేవాళ్ళే. అసలు మనకి సహాయపడని వాళ్ళు ఎంతో లేరు. శకునికి కూడా కృష్ణుడికి సహాయపడలేదు. మాక్సిమం సహాయపడింది శకునేనేమో, కానీ శకుని మోస్ట్ సెల్ఫిష్ ఇంటరెస్ట్తో చేరాడు. అక్కడ జగత్ గురువు గురించి తెలీదు. ఏ విధమైనటువంటి నార్మల్ మామూలు మానవీయ బంధుత్వాలు అవి కూడా లేదు. ఎలాగో అలాగే దుర్యోధనుడిని సర్వనాశనం చేయాలి అంతే కదా. కానీ అది కూడా కృష్ణుడికి ఉపయోగపడింది. రామ్ మిత్ర ఆయన అలాంటప్పుడు మన జీవితాలలో మనకి నచ్చని వాళ్ళు తారసపడ్డా, ఇంట్లో మనకి అననుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా, స్నేహితుల్లో అననుకూలమైనటువంటి వాతావరణం ఉన్నా, రామ్ మిత్ర ఎందరూ నాకు అనేటువంటి మానసిక స్థితి తెచ్చుకోవడానికి సూర్య నమస్కారం ఉపయోగించండి. ఈ పొజిషన్ హరిం లవయే నమః.
విశుద్ధి. వాక్ శక్తిని ఇందాకది చెప్పాను, ఎంత టైం వేస్ట్ చేస్తామో అనవసరమైన డిస్కషన్. మన ఉద్దేశం డిస్కస్ చేసి చెప్తాం. పివి నరసింహరావు ఇప్పుడు ఏమనుకుంటున్నాడో, ఎంత దిగదృష్టిందో చూస్తూ ఉంటారు టీ షాప్స్ లో, అక్కడ మా కాలేజీలో డిస్కస్ చేసుకుంటారు. ఇప్పుడు పివి నరసింహరావు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బీజేపీ లీడర్ ఆయన పేరు ఏంటి, వాజ్పేయి ఏమనుకుంటున్నాడో వీళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్పేస్తారు, వీళ్ళు ఇలా అనుకుంటున్నాడు. నాకు ఎంత ముచ్చటేస్తున్నా వాళ్ళని చూస్తే. ఋషులు అందరూ ఎక్కడో ఉన్నారనుకుంటారు, ఇక్కడే ఉన్నారు అందరూ. ఎంత టైం వేస్ట్ తెలుసా మనకి, పివి నరసింహరావు ఏమనుకుంటున్నాడు. ఎందుకు ఆ డిస్కషన్స్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఎందుకు అసలు వాళ్ళకి మీరు ఉన్నారని కూడా తెలియదు. మీ ఓటు ప్రకారం వస్తున్నారా ఏంటి, అసలు మీరు ఓటు వేస్తారా నిజంగా చెప్పండి. అంచేత వారి శక్తిని దుర్ఉపయోగం చేయదు. చూసుకోండి మీరు ఎక్కడైతే దుర్ఉపయోగం చేస్తున్నారు. చాలా సార్లు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అసలు మీరు మౌనంగా ఉంటే చాలు, పనులు జరిగిపోతూ ఉంటాయి. కమెంట్స్ యుద్ధాలు మాట్లాడలే కదా వచ్చేది. ఇంకా ఈ వారి శక్తిని దుర్ఉపయోగం చేయదు. ఒకవేళ ఉపయోగించుకుంటే అది ఇతరులకి ప్రేరణ ఇవ్వటానికి మాత్రమే ఉపయోగించుకుంటాను. మీకే వస్తుందిలే, మనం మాట్లాడే మాట్లాడాలంటే నువ్వు ఎందుకు చేయలేవు అన్నావు. నువ్వు చేయలేవుగా నాకు తెలుసుగా నువ్వు ఎందుకు అనిపిస్తావు. పక్కింటి వాళ్ళు, పక్కింటి వాడు ఎప్పుడు ఎందుకు చాలా బాగుంటారు మన దృష్టి. వాళ్ళకి మనం బాగుంటాం. పరస్పరం భావం శ్రేయ పరమావసరం. వాళ్ళు అలాగే మన గురించి చెప్తారు, ఇంట్లో వాళ్ళు ఎంత బాగుందని చూడండి, మన ఇంట్లో ఇలా ఉంది. ఇప్పుడు వాక్ శక్తిని దుర్ఉపయోగం చేయకండి. ఎప్పుడు వాక్కును ఉపయోగించినా కూడా ఆ వాక్కుని దేనికి ఉపయోగిస్తారు, మీరు ఇతరులకి ప్రేరణ ఇవ్వడానికి ఉపయోగించండి. ఇతరులను ఏ విధంగా బాధ పెట్టడం. హ్రీం రవి నమః. తర్వాత హ్రూం సూర్య. సూర్యుడి నుంచి నేను ప్రేరణ పొందుతాను. ఇంకా ఎవరి నుంచి నేను ప్రేరణ పొందను, ఎవరిని ఏ సలహాలు అడగండి. మీరు ఏదైనా అడిగితే డైరెక్ట్ గా అడగండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానం. ఈ యోగ విద్యను నేను సూర్యుడికి మాత్రమే చెప్పాను. ఎవరికైనా చెప్పే హక్కు ఉంటే సూర్యుడికి ఉంది, ఇంకెవరికి చెప్పే హక్కు లేదు. సూర్యుడికి ఏజెంట్స్ గా చెప్పే హక్కు ఉండొచ్చు, కానీ అది సూర్య విజ్ఞానంతో ఖాళీ కావాలి. మీరు డైరెక్ట్ గా సూర్యుడితోనే సంబంధం పెట్టుకోవచ్చు. అనాథ చక్రం దగ్గర ఉన్న పాదహస్తాసనం భోజనం ఉంటాం. నేను నీ నుంచే ప్రేరణ పొందుతాను. ఏ జగత్ సాక్షి, ఏ లోక సాక్షి, మీ ఇష్టం ఏ భావన చూసుకుంటారో. ఉద్దేశం ఏంటి అంటే నేను ప్రేరణ, నా జీవించేటటువంటి శక్తిని, జీవించే సామర్థ్యాన్ని సూర్యుడు నుంచి కావాలి. కాకి కూడా ఒక 10 రోజులు సూర్యుడు రాకపోతే మనం తెలుస్తుంది మనం ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఏ విటమిన్స్ ఏది మనకి రావద్దు కదా, ఇంజెక్షన్స్. 3 రోజులు వర్షాగా వర్షం చూస్తేనే ఎంతకంత కూడా అయిపోతాం కదా. ఉచిత నా జీవితం యొక్క ప్రేరణ, నా జీవితానికి కావాల్సినటువంటి శక్తి సూర్యుడు ఇస్తున్నాడు. ఇక్కడ తర్వాత హరైం భానవే నమః. మరి ఇందాక ఎక్కడ చెప్పాను, స్వరూప అరూప లేని వస్తువులు తీసుకురావటం, ఉన్న వస్తువుని మాయం చేసేయటం అనేటువంటి ప్రక్రియ. అక్షయ పాత్ర ఇక్కడ ఉంది, ఎక్కడో లేదు. గురువులు ఉపయోగించేటటువంటి అక్షయ పాత్ర ఈ విశ్వకర్మ కిరణాలు. మణిపూర్క చక్రం నుంచి వస్తూ ఉంటాయి మనకి, బుధ గ్రహం నుంచి వస్తూ ఉంటాయి మనకి. ఇంచేత నాకు కావలసినటువంటి వనరుల కోసం నేను ఎవరి మీద ఆధారపడను, మణిపూర్క చక్రం మీద ఆధారపడను. కానీ ఏ గురువు ఎవరు నడుగుతున్నాడు, ఓ బుద్ధుడు కానీ, ఓ రామకృష్ణ పరమహంస కానీ, ఓ మీరాబాయి కానీ, వీళ్ళు ఎవరిని అడిగారు, వాళ్ళ అవన్నీ అడగలే. కావలసిన వనరులు దానంతా అవే వచ్చిస్తూ ఉంటాయి. మనస్సు ఇక్కడ ఉంది కనుక ఈ మూల మణిపూర చక్రాన్ని జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే. రాముడు కూడా దాన్ని ఎండగొడితే కానీ ఏం చేయలేకపోయాడు రావణాసురుడు. మణిపూర చక్రంలో విశ్వకర్మ కిరణాలు మనకు కావలసినటువంటి వనరులు ఇచ్చేటటువంటి కిరణాలు మనకి లాక్కుంటాం ఆ సూర్యుడి దగ్గర నుంచి. అవి వస్తూనే ఉన్నాయి, దాన్ని గ్రహించాలంటే మనం. నా కళ్ళజోడు ఎక్కడ ఉంది అని వెతికిస్తున్నాక ప్రొఫెసర్ గారు ఇల్లంతా వెతికిస్తున్నాడు. నేను భార్య నుంచి పెట్టింది నీ కళ్ళజోడు ఎక్కడ ఉన్నాయని నేను ముక్కు మీద కళ్ళజోడు పెట్టుకునే ఉండాలి. చాలాసార్లు ఈ సంఘటన మనం జరుగుతూ ఉంటుంది కానీ విశ్వకర్మ కారణాలు కూడా అంతే.
కస్తూరి గురించి ఉదాహరణ చెప్తూ ఉంటారు, అదంతా వెతుకుతుంది, ఎక్కడి నుంచి వస్తుందో ఈ సువాసన, వెతికి 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 తిరిగి 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 అలసిపోయి పడిపోతుంది. కానీ దానికి ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుంది? నాది నుంచి. ఆ నాది చక్రంలో ఉంది, ఆ నాది కందముగా ఉంది, ఆ మ్యాజిక్ అంతా కూడా. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ మనస్సును అక్కడ పెట్టుకోండి. ఓం హరై మణిపూర్ చక్రం. ఏంటి అక్కడ వస్తుంది? ఆ విశ్వగురువు, ఆ జగత్సాక్షి, విష్ణుమేశ్వరుడు అనేటువంటి ఆ సూర్యుడు యొక్క కిరణాలు, విశ్వకర్మ కిరణాలు నా నాది దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు మీకు ఎవరిని ఏమి అడగాల్సిన పని ఉండదు. వనరులు వాటంతట అవే సమకూరుతాయి. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది? శ్రీనివాస శర్మ ఆచార్య రాసిన ఒక నయం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. ఆ దేవుడు ఆయన ఆపేసలేదు. ప్లాన్ మాత్రం ఆయన 1 కోటి రూపాయలు 2 కోటి రూపాయలు అంటే చాలా చిన్న ప్లాన్ అయింది. 200 కోట్ల 300 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటే మామూలు ప్రాజెక్ట్. సత్యసాయిబాబా చేసి చూపిస్తున్నాడు కదా, 200 కోట్ల ప్రాజెక్ట్ అన్నాడు. అలాగే చేసేవారు ఆరు నెలలో. ఎక్కడి నుంచి వస్తుంది అది? బయట ఆధారపడకండి, అంతా కూడా మనలోనే ఉంది. అదే అర్థం చేసుకోండి, పట్టుకోవడానికి ట్రై చేయండి ఆ విశ్వకర్మ కిరణం. దాని తర్వాత రావు ఖగాయనమ సుషుమ్న సురాధన చంద్రగ్రహం. ఇది కూడా సూర్యుడి నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి కిరణాలే. ఇది ఏం చేస్తుంది? శుక్లపక్షము కృష్ణపక్షము రెండు తయారు చేస్తుంది చంద్రుడు. ఈ శుక్లపక్ష కృష్ణపక్షాలు ఏం చేస్తూ ఉంటాయి? ద్వంద్వ ప్రవృత్తి. చాలా కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తే వచ్చే ఆనందము మనకు తెలుసు కదా. సుషుమ్న సురాధన కిరణాలు సాధన చేయండి, కష్టపడండి. జీవితంలో మనం ఒక ప్రణాళిక వేసుకుని మన లక్ష్యానికి తగిన కష్టం ఉంటుంది. మనకి 10 రూపాయలకి డైమండ్ నెక్లెస్ కొనుక్కు రావచ్చు, ఇమిటేషన్ డైమండ్స్. 10 కోట్ల రూపాయలకి కొనుక్కు రావచ్చు. ఎక్కడ తేడా వచ్చింది? క్వాలిటీ, తపస్సు. మీరు ఎంత స్థాయిలో స్థలాన్ని పొందదలుచుకున్నారో, ఈ గురువు యొక్క ప్రణాళికను నిత్య జీవితంలో దింపడానికి, అంత స్థాయిలో నేను కష్టపడటానికి, నా శరీరాన్ని ఇవ్వడానికి, సమర్పణ చేయడానికి రెడీగా ఉన్నాను. తర్వాత హరహ భూషణ. చాలా మంది సాధకులు చేసే తప్పు, ఈ సాధన చేస్తే మిగతా మానేద్దాం. భూషణ మిగతా మానకల్లే. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే, ఇదివరకు నేర్చుకుని ఇంగ్లీష్ మర్చిపోయారా? అది మర్చిపోతే ఇది అర్థం కాదు. కానీ అదంతా చదువుతాం మళ్ళా ఏబిసిడి ఎక్స్వైజెడ్ అని పొద్దున్నే లేవగానే కనత పడుతున్నాం. ఇప్పుడు కనత పట్టాలి, అది బుర్రెక్కిపోయింది. అది ఇంచేత ఏ సాధన మనకి పూర్తిగా అర్థమైపోయిందో దాన్ని వదిలేసుకోవచ్చు. మీరు వంట పడితే తర్వాత సాధనని కంటిన్యూ చేసుకోండి. అంటే ఏంటి ఇక్కడ పూషణమా అంటే పోషణ ఇవ్వటం మన శరీరానికి, మన ఆలోచనలకి కావలసినటువంటి పోషణ నేను నిరంతరం ఇస్తూ ఉంటాను. అర్థమైంది, అవగాహన అయిపోయింది అంటే అది మీరు పూర్తిగా వదిలేయచ్చు. ఎక్కడ మనం కట్టున్నప్పుడు చాలా కిందగా పడ్డాము. నాకు దేవుడికి తెలియాలి ఎన్నిసార్లు నేను చేతి మీద దెబ్బతిన్నాను, మా తాతగారితో ఎందుకంటే ఎక్కడ గుర్తొచ్చేటాను. కానీ ఇప్పుడు నాకు గుర్తున్నాయి కదా, మళ్ళీ ఎక్కడ నేను ఖండతా పట్టిపోయింది రోజు అర్థంగా. కానీ ఖండతా పట్టాల్సిన అవసరం లేదు అని మనం నిర్ణయించుకోవాలి. మన సాధనలో పోషణ అంతవరకు వాటికి నిరంతరము పోషణ ఇస్తాను అనేటువంటి భావన. కిందకి దిగాం, పైనుంచి కింద వచ్చాం. సహస్రము సహస్రం నుంచి ఆజ్ఞ, ఆజ్ఞాన్ని విశిష్టి విశిష్టి నుంచి ఆనందము, స్వాధిష్టానం నుంచి మూలాధారం. ఇక్కడ అదే పోజులో మూలం సాష్టాంగ నమస్కారం వచ్చాం కదా. ఇక్కడ మళ్ళా కుండలిని జాగడానికి ఒక చిన్న ప్రక్రియ చేస్తాం మనం. మూలాధారం కంటే కొంచెం కింద దిగుతాం, 2 మిల్లీమీటర్స్ 3 మిల్లీమీటర్స్ భావన చేసుకుంటే చాలు. నేను చూసి చివరి భాగము అక్కడ నుంచి కొంచెం కిందకి. మూలబంధం అయింది. మూలబంధం తెలుసు కదా మీకు అందరికీ. మూలబంధం చేసి కుండలిని శక్తిని పైకి పంపిస్తున్నాం అనే భావన. ప్రెస్ చేయండి, పైకి తొయ్యండి దాన్ని కుండలిని. ఆ శక్తిని తోస్తూ మూలాధారం దగ్గరికి వచ్చింది. సమయ సంయమాన్ని పాటిస్తాను, టైం భలే వేస్ట్ చేస్తాను. మీరు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ మాటలు మీరు మాట్లాడుతున్నారు అనుకుంటాను. అనవసరం చాలా విషయాలు. మీ టైం వేస్ట్, ఎదుటి వాటి టైం వేస్ట్. 2 నిమిషాలు ముందొస్తే మీ టైం మీరు తెలియలేదు అన్నాడు. 2 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఎదుటి వాటి టైం మీరు నీకు తెలియలేదు అన్నాడు గురువు గారు పుస్తకంలో.
జాగ్రత్తగా అర్థం చేసుకోలేదు. 10 నిమిషాలు వెళ్ళి ముందు ఉండొచ్చు కదా, అంటే నీ టైంకి వెళ్ళలేదనే కదా. 10 నిమిషాలు లేటుగా వెళ్ళు అంటే అర్థం ఏంటి, ఎదుటివాటి టైంకి నువ్వు వెలుగు ఇవ్వటం లేదని. మనం ఇండియన్ స్టాండర్డ్ టైం, కానీ ఇండియన్ స్టాండర్డ్ టైం అనే మనం గాబరా పడక్కర్లేదు లేట్ అవడానికి. పేరిస్ నగరం ఒకసారి వివేకానంద నిశ్చితంగా పాటిస్తాను అనే భావన, తర్వాత స్వాదిష్టానం, ఇంద్రియ సంయమనం. ఇంద్రియ సంయమనంలో 2 ఇంద్రియాల నుండి చాలా వాయించిస్తూ ఉంటాయి, నాలిక, స్వాదేంద్రియము, జనమేంద్రియము. దీని మీద కంప్లీట్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని ఇంద్రియాలు ఇంపార్టెంటే, వీటి మీద ఎక్కువ స్ట్రెస్ చేసుకుంటాం. ఇంద్రియ సంయమనము స్వాదిష్టాన చక్రం, ఇంకాస్త పైకి వెళ్తాం మణిపూరక చక్రం దగ్గర. వాక్ సంయమనము తప్పితే ఆలోచన సంయమనము, విచార సంయమనము, ఆలోచన కంట్రోల్లో ఉంచుకుంటాను. అర్ధరహితమైనటువంటి ఆలోచనలు నేను చేయను. ఇంకాస్త పైకి అర్ధ సంయమనం, డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టను. వచ్చాం మనం అనాహత వరకు వచ్చాం, ఈ శుద్ధికి వస్తాం. ఇదంతా ఎక్కడున్నా మనం మూలబంధ వేషం, కొండల నుంచి పైకి వస్తున్నాం మనం యొక్క చక్రంలోకి. విశుద్ధి ఇంగిత ధ్యానం, ఇది చేస్తే సరిపోతుందా సార్? ఇందాక నేను చెప్పాను కదా, మీరు మనసుతోనే ఆహారం తీసుకోగలిగినప్పుడు సాధన కూడా మనసుతోనే చేసుకోవచ్చు. ఆ ఇంగిత జ్ఞానం, మీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితం వస్తుంది అని మనకి కామన్ సెన్స్ నిత్య జీవితంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు కన్సెషన్స్ ఎందుకు? ఇంగిత జ్ఞానం ఆజ్ఞాచక్రం దగ్గరికి త్రికరణ శుద్ధి, మనోవాక్కాయ కల్పన, గురువు సమర్పణ, సహస్రారం, బాధ్యత. ఒక పని ఇతనికి అప్పచెప్తే ఖచ్చితంగా ఈ పని పూర్తవుతుంది అనే నమ్మకం మనం కలగజేయగలగాలి. అది బాధ్యత అంటే ఏమని విన్నా ఆధ్యాత్మిక విషయాల్లోనే కాదు, ఏ చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు. గురువు గారు యోగ సాధన చేద్దామని వెళ్ళారు సాబర్మతి ఆశ్రమాన్ని. పళ్ళు తోవుకోవటానికి ఎలా కుల విరోచారో నేర్పారు గాంధీ గారు. ఒకటి అది నేర్చుకోండి అన్నారు, పళ్ళు తోవుకోవటానికి వ్యాపారంలో చెప్పాలి కదా. ఇష్టం వచ్చేట ఆయన లాగుతూ ఒప్పుకోలేదు. ఇంటి వారి సైట మహాదేవ్ శాస్త్రి ప్రైవేట్స్ ఇంత చిన్న పుల్ల చాలు కదా, ఇంత పుల్ల ఎందుకు? అలాగా ఈ బాధ్యత సహస్రారం దగ్గర, సహస్రారం కంటే పైకి కేతుగ్రహం వస్తుంది. ఆ కేతుగ్రహానికి మనం ఏం చెప్పుకుంటున్నాం, ధైర్యం. ఈ సాధనలన్నీ చేయటానికి కావలసినటువంటి ధైర్యాన్ని నేను సంపాదించుకుంటున్నాను అని చెప్పి మళ్ళా హరా హిరణ్య గర్భాయ నమః. హిరణ్యగర్భం అంటే ఏంటి, మన ఆలోచన ముందు ఒక గుడ్డులాగా పొదగాలి. ఒక ఆలోచనకు ఒక నూపు ఇస్తే తప్ప ఆ ఆలోచనలు బయటికి రావు కనుక ఆలోచనలన్నీ కూడా ఒక హిరణ్య గర్భంలో పక్వానికి వస్తున్నాయి. హరీం మరీచే నమః, సూర్యుడు యొక్క స్వాదిష్టాన కిరణాలు. నేను ఏ విషయ ప్రణాళిక, ఏ గురు ప్రణాళికను ఆచరణ పెట్టాలనుకుంటున్నాను, దానికి కావలసినటువంటి ద్వంద్వాలను తయారు చేస్తున్నాను. మొన్న మ్యాగజైన్ ప్రింట్ చేయాల్సి వచ్చింది, 2-3 రోజులు రాత్రి ఎక్కువగా ఉంటే కానీ మ్యాగజైన్ ప్రింట్ కాలేదు. కానీ ఆ మ్యాగజైన్ ప్రింట్ ఇక్కడ తీసుకొచ్చాక ఇక్కడ ఇద్దరు ముగ్గురు 2 రోజుల పాటు కష్టపడాల్సి వచ్చింది. స్వాదిష్టాన సుషుమ్న సురాధన కష్టపడాలి, మనం చేసే పని స్థాయిని బట్టి కష్టపడాల్సి వస్తుంది. దానికి నేను ప్రిపేర్ అయి ఉంటాను, దానికి నేను ప్లాన్స్ వేసుకుంటున్నాను. మరి చేయే నమ అనే కోజ్ అర్థం. దాని తర్వాత రూమ్ ఆదిత్యాయ నమ, మణిపూరక చక్రం పైకి వస్తున్నాం కదా, మణిపూరక చక్రం. ఈ విషయ ప్రణాళిక నేను చేద్దాం అనుకున్న దానికి రాకుండా వనరులు, విషయకర్మ కిరణాల నుంచి వస్తున్నాయి. ఏ వనరులు కావాలి, ఆ వనరుల గురించి మీరు ఆలోచించుకోండి. ఆ వనరులు అవే వస్తాయి, మీరు స్పష్టంగా ఆలోచించుకోగలగాలి కానీ ఆ వనరులు వాటింతలు అవే వస్తాయి మీ దగ్గరికి. మీరేమీ ఎక్కడికి పారిపోక్కర్లేదు అని ప్రయత్నించాలి. వాటింతలు అవే వస్తాయని చెప్పి మనం కూర్చుంటే ఎట్లా జరుగుతుంది? అది మాత్రం అర్థం చేసుకోండి, అది కొంచెం తికమక పెడుతుంది మీకు మొదట్లో, కానీ సాధన చేస్తూ ఉంటే మీకే అర్థం అవుతుంది ఆ వనరులు ఎలా సమీకరించుకోబడతాయో. దాని తర్వాత ఇంకాస్త పైకి వస్తాం. హరాయి సవిత్రేయ నమః, నా ఉత్సాహాన్ని పోనివ్వను. చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి వాళ్ళు అనుకున్నాను ఇచ్చాడు, ఇదేం జరుగుతుందని అదేం జరుగుతుందని ఉత్సాహాలు తెచ్చుకుంటాను. గ్రౌండ్ అర్థమైన నా వాక్ శక్తిని కూడా నేను ఉపయోగించుకుంటాను. ఇదంతా ఎందులో జరుగుతుంది? హిరణ్య గర్భం కోడును గుడ్డులో పొందుతున్నాం మనం. ఎప్పుడైతే ఇక్కడ నుంచి నా వాక్ శక్తిని ఉపయోగించుకుంటాను అంటున్నావు, ఆ గుడ్డు పగిలింది అనే భావన తీసుకుంటాం. హరహ భాస్కర ఆ శక్తి, ఆ ఆలోచనలు, ఆ సంకల్పాలు, ఆ భావనలన్నీ కూడా నా మీద కురుస్తున్నాయి. ఈ విశాల అంతరిక్షంలో వెళ్తున్నాయి, దానికి తగినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సైకిల్ కంటిన్యూస్ రైట్ ఇస్తా.